ఇందు జ్ఞానం ఆత్మభాగ్యం లారా. కృష్ణుడు భగవద్గీతలో విభూతి యుగంలో నేను రాముడు నేను, కృష్ణుడు నేను, శివుడు నేను, ఇంకేదో చెప్పాడు, కుమారస్వామి నేను అని చెప్పాడు. కానీ ఎందుకు చెప్పాడంటే ఉపాసన కోసం చెప్తాడు. అంటే మనకి ఏకాగ్రత ముఖ్యం, పవిత్రత ముఖ్యం. సోదర మహాశైలరా, మనకు భగవంతుడు ఉన్నాడని ఒక నమ్మకం ఉంది. ఎంతో కొంత నమ్మకం, కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి తక్కువ ఉండొచ్చు నమ్మకం. భగవంతుడు ఉన్నాడు అనే విశ్వాసం మనందరికీ ఉంది, సమానంగా లేకపోవచ్చు. కొంతమందికి సజీవమైన విశ్వాసం ఉండొచ్చు, కొంతమంది అది సజీవంగా ఉండకపోవచ్చు. ఎంతో కొంత నమ్మకం, లేకపోతే గ్యాదరింగ్ ఇక్కడికి రానే రాము, మనం ఈ గోష్ఠికి రానే రాము. ఎంతో కొంత విశ్వాసం ఉంది. అయితే ఒకటి, మనకి భగవంతుడు ఉన్నాడని నమ్మకం ఉంది, ఎంతో కొంత విశ్వాసం ఉంది. కానీ ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇంకా అనుభవంలోకి తెచ్చుకోలేకపోతున్నాం. విశ్వాసం లేదా అంటే ఉంది, అసలు లేదని చెబితే పొరపాటు. నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, ఆ ఫెయిత్ ఉంది. ఆ ఫెయిత్ని రియలైజేషన్ కింద అది లోపల సద్వస్తువు మీద లోపల మన కంట్రోల్ ఉన్నాడు, లోపల ఈశ్వరుడు ఉన్నాడు, యజమాని అని. అంటే ఈ లోకానికి ఒక స్వామి ఉన్నాడు, ఒక యజమాని ఉన్నాడు. మనం పుట్టకముందు ఈ ప్రపంచం ఉంది, మన శరీరం చనిపోయిన తర్వాత కూడా లోకం ఉంటుంది. ఈ లోకానికి, ఈ లోకాన్ని నడిపేవాడు అక్కడ ఉన్నాడు, ఈ లోకం యొక్క పరిస్థితిని చూచేవాడు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఈ పుస్తకం నాది, ఈ పుస్తకం బాగోగులు నేను చూసుకుంటాను ఉంటాను, ఇది ఎక్కడ ఉంది, పోయిందా, బాగుందా అని. అలాగే సృష్టి యజమాని, ఈ సృష్టి పరమేశ్వరుడికి అంటే సృష్టి విషయం ఆయన చూసుకుంటానే ఉంటాడు. ఇది ఆయన సొత్తు, మన సొత్తు కదా, ప్రపంచం మన సొత్తు కదా, ఆయన సొత్తు. మన సొత్తుని మనం, మన పుస్తకాన్ని, మన సొత్తు మనం ఎలా చూసుకుంటాము, లోకం ఆయన సొత్తు, ఆయన చూసుకుంటానే ఉంటాడు. ఆయనే మనం ఈశ్వరుడిని పిలుస్తాం. లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఆయన మన హృదయంలో కూడా ఉన్నాడు, కానీ మనకు అనుభవంలో లేడు. ఉన్నాడని విశ్వాసం. ఇప్పుడు మనం శ్రవణం చేయటం, మననం చేయటం, ధ్యానం చేయటం, ఈ ప్రక్రియలని ఎందుకంటే మన విశ్వాసాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. మన మన ఫెయిత్ని, మన ఆ ఫెయిత్ కూడా మనకు లివింగ్ ఫెయిత్ అవసరం. అది సజీవమైన విశ్వాసం అంటారు. అయ్యి ఆ విశ్వాసాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకుంటే దాని సుఖం తెలుస్తుంది, శాంతి తెలుస్తుంది, ఆనందం తెలుస్తుంది. అంటే ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని మన పెద్దలు ఎలా చెప్తారంటే సత్యం, జ్ఞానం అని. ఉపనిషత్తు ఏమని చెప్పిందంటే ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని సత్యం, జ్ఞానం అని అంటాం. సత్యం అంటే మన వ్యవహారిక సత్యం కాదు, పారమార్థిక సత్యం. సత్యం, సత్యం, జ్ఞానం అనంతం. సత్యం ఉన్నా, జ్ఞానం అన్నా, అనంతం అన్నా ఒకటే. మనకు అర్థం అవడం కోసం పెద్దలు అలా చెప్పారు. అయితే మనకి ఏకాగ్రత ఉండాలి, పవిత్రత ఉండాలి, అది ముఖ్యం. ఆ హృదయంలో ఉన్న వస్తువు మన అనుభవంలోకి రావటానికి ఏకాగ్రత ఉండాలి, పవిత్రత ఉండాలి. ఈశ్వర స్మరణ ఎందుకంటే పవిత్రం అవటం కోసం. ఈశ్వర స్మరణ నిరంతరం చేస్తుంటే అంటే మన ఫేవరెట్గా ఎవరైతే వారు, ఇందులో మనం భేదం పెట్టుకోక్కర్లేదు. అంటే అజ్ఞాని రూపాన్ని, నామాన్ని చూస్తూ ఉంటాడు, జ్ఞాని రూపానికి నామానికి ఆధారంగా ఉన్న వస్తువుని చూస్తూ ఉంటాడు. జ్ఞాని చూస్తాడు, అజ్ఞాని చూస్తాడు, చూస్తాడు లోకాన్ని. జ్ఞాని చూస్తూ ఉంటాడు, అజ్ఞాని చూస్తూ ఉంటాడు. అజ్ఞాని దృష్టి రూపానికే పరిమితం, లేకపోతే ఆ పేరుకే పరిమితం. జ్ఞాని రూపానికి, ఆ నామానికి ఆధారంగా ఉన్న వస్తువుని, సద్వస్తువుని, సత్య వస్తువుని, ఆ బ్రహ్మమును చూస్తూ ఉంటాడు. వాడు చూపే వేరు. సంపూర్తిగా దుఃఖ నివృత్తి, పూర్తిగా ఆనందం కావాలంటే స్వరూప జ్ఞానం లేకుండా, ఆత్మజ్ఞానం లేకుండా, బ్రహ్మజ్ఞానం లేకుండా నూటికి నూరు పాళ్ళు దుఃఖ నివృత్తి, నూటికి నూరు పాళ్ళు నీకు ఆనందం, ఆ శాంతి అందాలంటే నీ స్వరూప జ్ఞానం నీకు లేకుండా అందదు అన్నారు ఆచార్య స్వాములారు. ఆచార్యుల వారికి శివకేశ భేదం ఏం లేదు, కానీ శివుడి మీద స్తోత్రాలు చెప్పారు, విష్ణువు మీద చెప్పారు, దేవుడి మీద చెప్పారు, అందరి మీద స్తోత్రాలు చెప్పారు. ఒకరు అడిగారు నన్ను, ఆయన మహాజ్ఞాని ఉండి కనిపించిన దేవతల మీద స్తోత్రాలు ఉంటుందండి, అది ఆయనకు అక్కర్లేదు, మన కోసం చెప్తారని చెప్తారు. శంకరాచార్య వారికి స్తోత్రాలు అక్కర్లేదు, మనకేదో ఆలంబనం ఉండాలి, సపోర్ట్ ఉండాలి. ఆ విష్ణు భక్తుడు ఏదైనా విష్ణువు సంబంధించిన స్తోత్రాలు చేసుకుంటే అతనికి ఉపాసన ఉపయోగపడతాయి. ఉపాసన లేకుండా మోక్షం రాదు, ఉపాసన అవసరం. అయితే ఇప్పుడు మనకు కావాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకటి పవిత్రత కావాలి, రెండు ఏకాగ్రత కావాలి. అంటే గాలిలో పక్షి ఎగరటానికి రెండు రెక్కలు అవసరం. అదేవిధంగా ఆధ్యాత్మికంగా మనం పురోగతి పొందాలంటే రెండు చాలా ముఖ్యం. లోపల సర్దుబస్తు ఉన్నప్పటికీ అది మనం అనుభవంలోకి రాకపోవడానికి కారణం ఏంటంటే మన మనస్సులో ఉన్న దోషాలు. అంతకంటే ఏం తేడా లేదనుకోకండి. భగవంతుడు నేను అందరి హృదయాల్లోనే ఉన్నానన్నాడు. అహమాత్మ గుడాకేశు సర్వభూతాశయ స్థిత, అందరి హృదయాల్లోనే నేను ఉన్నానన్నాడు. భగవంతుడు అసత్యం చెప్పడు, సత్యమే చెప్తాడు. జీవకోటికి మన క్షేమం కోరేవాడు భగవంతుడి కంటే ఎక్కువ ఎవడు ఉండడు. మన తల్లిదండ్రులు దేవుడు మన క్షేమం కోరినట్టు మన తల్లిదండ్రులు కూడా కోరరు. అంచేత మనకి తల్లికి మించిన ప్రేమ, తండ్రికి మించిన ప్రేమ ఈశ్వరుడికి మనకు జీవకోటి మీద ఉంటుంది. అందులో సందేహం అక్కర్లేదు. ఆయన సత్యమే చెప్తాడు, అందరి హృదయాల్లోనే ఆత్మగా ఉన్నాను, చైతన్యంగా ఉన్నాను చెప్పాడు. అయితే దాని తాలూకు అనుభవం లేదు మనకి. దానికి అనుభవం లేకపోవడానికి మన అందరం తేలిక మనుషులు. తేలిక మనుషులకు అనుభవం ఎలా వస్తుంది? మన దగ్గర తూకం లేదు, బరువు లేదు, బాగా తేలిక మనుషులు. మన దగ్గర ఎంతో కొంత చదువు ఉంది, మనకి డబ్బు ఉంది, సమాజంలో గౌరవం ఉంది, కానీ సహనం లేదు. ఇందులో అందరికీ కొంతమందికి ఎక్కువ డబ్బు ఉన్నా, కొంతమందికి తక్కువ ధనం ఉన్నా, అందరికీ ఎంతో కొంత ధనం ఉంది. చదువు కూడా ఎంతో కొంత చదువు అందరికీ ఉంది. మీకు ఎంతో కొంత సమాజంలో గౌరవం కూడా ఉండొచ్చు, కానీ లోతు ఎక్కడ వస్తానంటే ఆ టాలరెన్స్, సహనం లేదు. సహనం లేని మనిషికి క్వాలిటీ పెరగదు. ఈ టాలరెన్స్ ఉంటేనే మనకు హృదయం యొక్క లోతులు పెరుగుతాయి. మన వాళ్ళు చెప్తూ ఉంటారు, పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు కాదని. ఆ టాలరెన్స్ ఎవరికైతే ఉందో, ఆ సహించే బుద్ధి ఎవరికైతే ఉందో, వాడికి హృదయం యొక్క లోతులు పెరుగుతాయి. ఇది కబుర్ల వల్ల, కాకరకాయల వల్ల వచ్చే వస్తువు కాదు. వేదం కూడా చెప్పింది, కేవలం పాండిత్యం వల్ల కానీ, యశస్సు వల్ల కానీ, ధనం వల్ల కానీ, సంతానం వల్ల కానీ వస్తువు తెలియబడదు. ఈ వస్తువు ఎవరికి తెలియబడాలనుకుంటుందో, వారి సద్వస్తువు ఎవరికి తెలియబడాలనుకుంటుందో వారికి మాత్రమే తెలియబడదు. ఏ మనిషికి ఆ మనిషి నేను బుద్ధిమంతుడు అని అనుకుంటాడు, ఆయన అనుకోవాలి బుద్ధిమంతుడని. ప్రతి వాడు మేము బుద్ధిమంతుడు, మేము బుద్ధిమంతుడు అనుకుంటారు, కానీ మనం అనుకుంటే సరిపోదు, ఈశ్వరుడు అనుకోవాలి. పేపర్ రాసొచ్చి మనం బాగా రాసామని అనుకుంటాడు, మనం అనుకుంటే పేపర్ వాల్యూ చేసేవాడు అనుకోవాలి, ఇది పేపర్ బాగా రాశాడని. మనం రాసామని ఇంటికి వచ్చి మనం బాగానే రాసామనుకుంటే కుదరదు. అలాగే ఈశ్వరుడు ఆయన పవిత్రతని, మన యోగ్యతని, ఇంకే మనం పవిత్రుడు, మనం యోగ్యమని మనం అనుకుంటే సరిపోదు. నిజమైన మంచివాడు ఎవడు, నేను మంచివాడు అని అనుకోడు. నిజమైన యోగ్యత గలవాడు ఎవడు, వాడికి యోగ్యత ఉందన్న సంగతి వాడికే తెలియదు. అంటే పరమేశ్వరుడు ఎవరికి తెలియబడాలనుకున్నాడో, ఏ జీవుడికి తెలియబడాలనుకున్నాడో వాడికే తెలియబడతాడు. అదే మనకి వేదం కూడా ఇది రిపీటెడ్గా చెప్పింది, ధనం వల్ల తెలియబడదు, యశస్సు వల్ల తెలియబడదు, పాండిత్యం వల్ల తెలియబడదు, సంతానం వల్ల. ఒకవేళ మీ సంతానం బుద్ధిమంతులై ఉండొచ్చు, అంత మాత్రం చేత తెలియబడదు, అంత మాత్రం చేత తెలియబడదు. ఆయన అనుకోవాలి, ఆయనకి ఆయన అనుగ్రహం ఎవరికుందో ఆయనకి మాత్రమే తెలియబడతాడు. అయితే భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు, మరి ఎందుకు తెలియటం లేదు, ఉంటే ఎందుకు తెలియటం లేదు అనే ప్రశ్న. అంటే మన హృదయంలో ఉన్నప్పటికీ మన మనస్సులో ఉన్న దోషాలు మనకు అడ్డొస్తున్నాయి తెలియకుండా. ఆ దోషాలను తొలగించుకోవడానికి ఉపాసన చేయాలి, ఈశ్వరుని స్మరించాలి. ఈశ్వరుని స్మరించగా 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 దోషాలు పోతాయి. నామస్మరణం చేయగా చేయగా, లేదా రూపాన్ని చింతించగా చింతించగా, దాన్ని ఉపాసన అంటారు, లేదా నామాన్ని స్మరించగా స్మరించగా మనకేమవుతుందంటే ఆ మనస్సులో ఉన్న దోషాలు అని కూడా పోతాయి. భగవంతుడు అంటారు, మీ పుణ్యం నాకు అక్కర్లేదు, మీ పాపం నాకు అక్కర్లేదు. భగవంతుడు ఏం చెప్తాడంటే, మీ పుణ్యం నాకు అక్కర్లేదు, మీ పాపం నాకు అక్కర్లేదు, జీవకోటి అంతా కూడా నాకు సమానమే. ఒకవేళ నాకు ఏదైనా పక్షపాత బుద్ధి ఉంది అనుకుంటున్నారేమో, నాకేం పక్షపాత బుద్ధి లేదు అని చెప్పాడు బాబు. నా కర్తృత్వం నా కర్మణ లోకస్య సృజతి ప్రభుః. ఈ స్వామివారు గీతలో చెప్తారు, వాసుదేవ స్వామి వారు గీతలో చెప్తారు. నా కర్తృత్వం, మన రమణ మహర్షి గారు గోళ అంతా అదే కదా, కర్తృత్వం వల్లే నీకు దుఃఖం వస్తుందని కదా. ఇప్పుడు ఆయన చెప్పినంత కూడా నీకు దుఃఖ కారణమో నీకు లోపల ఉంది కానీ బయట లేదు. దుఃఖ కారణం నీకు బయట లేదు, దుఃఖ కారణం నీకు లోపలే ఉంది. ఏది చేసినా నేను చేశాను నేను ముందు వస్తుంది కదా నీకు. నేనే వస్తాను, నేను ఆ మిజ్జానేనే నీకు ముందు వస్తానని, నేను చేశాను, నేను కూర్చున్నానని, ముంచున్నాను, నేను ఆ పని చేశాను, ఈ పని చేశాను అని నేను ముందు వస్తాను కదా. ఆ కర్తృత్వ బుద్ధి నీకు ఎలా వస్తానంటే, కృష్ణుడు ఏం చెబుతాడంటే, నీ వాసన బట్టి, నీ అలవాటును బట్టి, పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఆ కర్తృత్వం నీకు వస్తాను, కానీ ఆ కర్తృత్వం నీకు నేనేం కలిగించలేదు అన్నాడు. అపూర్వం చెప్పాడు ఈ విషయం, నువ్వు చెప్తాను నా కర్తృత్వం, నీకు నేను కర్తృత్వాన్ని కలిగజేయటాలి. మానవుడికి దుఃఖానికి కారణం ఖర్చు. సూర్యుడు చీకటిని ఏ విధంగా అయితే చూడలేడు, సూర్యుడు చీకటిని ఏ విధంగా అయితే చూడలేడు, ఖర్చు లేని వాడికి దుఃఖం కూడా కనపడదు. ఖర్చు లేని వాడికి అది దుఃఖమే కనిపించదు, వాడికి ఆ దుఃఖం అడ్రస్సే తెలియదు వాడికి. ఇంకోటి చెబుతాడు, నా కర్తృత్వం నా కర్మణ, ఈ పని చేయండి ఆ పని చేయండి అని మీకు నేనేం చెబటం లేదు. భగవద్గీత చదువుకోండి, లేదా పేకాట ఆడుకోండి, సినిమాకి వెళ్ళండి. ఇలా భగవంతుడు చెబుతున్న పేకాట ఆడుకున్నవాడు పేకాట ఆడుకుంటున్నాడు, సినిమాకి వెళ్ళేవాడు సినిమాకి వెళుతున్నాడు. పేకాట ఆడుకోమని నేను చెప్పానా, భగవద్గీత చదువుకోమని నేను చెప్పానా, అది సినిమాకి వెళ్ళమని చెప్పాను, ఎవడో అలవాటుని బట్టి వాడు వెళ్తున్నాడు కానీ నాకేం సంబంధం లేదు. ప్రతి వారికి పూర్వజన్మ వాసన ఉంటుంది, ఆ పూర్వజన్మ సంస్కారం ఉంటుంది, ఆ ఫోర్షన్ రావిట్స్ అలవాట్ల యొక్క వేగం ఉంటుంది. దాన్ని ప్రకృతి అని చెప్పాడు గీతలో కృష్ణుడు. దీపం అందరికీ వెలుతురిస్తుంది, పేకాటాడుకున్నవాడికి వెలుతురిస్తుంది, భగవద్గీత చదువుకున్నవాడు కూడా దీపం వెలుతురిస్తుంది. పేకాటాడుకున్నవాడికి నేను వెలుతురుని ఇవ్వను ట్యూబ్లైట్ చెప్పదు, భగవంతుడు కూడా అట్టివాడు. నీ అలవాట్లను బట్టి నువ్వు తిరుగుతున్నావు, నాకేం సంబంధం లేదు. నువ్వు కర్తృత్వం పెట్టుకోమని నేను చెప్పటం లేదు, నువ్వు కర్తవ్యం నువ్వు కాదు. దేహాభిమానం నీకు దేహబుద్ధి ఉంది కాబట్టి నీకు నువ్వు కర్తృత్వం పెట్టుకుంటున్నావు. నువ్వు దేహాన్ని కాదు, దేహాన్ని నువ్వు అనుకోవటం వల్ల నువ్వు కర్తృత్వం పెట్టుకుంటున్నావు. రమణ మహర్షి గారు ఒక చిన్న క్లూ చెప్పారు అక్కడ, ఏంటంటే దేహం ఉన్న స్థితి నిజమైన స్థితి కాదు, దేహం లేని స్థితి నిజమైన స్థితి అని. ఇప్పుడు మనందరికీ తలవ దేహం ఉంది, అందరికీ తలవ శవం ఉంది, అందరికీ తలవ శవం ఉంది కదా. ఈ శవం ఉన్న స్థితి నిజం కాదు, శవం లేని స్థితి నిజస్థితి. దేహం ఉన్న స్థితి నిజస్థితి కాదు, దేహం లేని స్థితి, దేహం ఉన్నా దేహం లేని వాళ్ళగా నువ్వు జీవిస్తే ఆ నిజస్థితిని కాదు. ఆచార్య గారు ఎంత డీప్గా వెళ్ళి చెప్పారంటే, మీరు జీవుణ్ణి జీవుణ్ణి అనుకుంటున్నాను, నువ్వు ఎలా చేశాను అది ఎలా చేశాను నువ్వు అనుకుంటున్నావు, గాఢమే స్వప్నంలో కూడా నీకు ఏదో సినిమా చూసినట్టు వస్తుంది. సినిమా చూడటం, సినిమా చూడటానికి కూడా జీవుడు ఉండాలి కదా, ఏదైనా లేకపోతే ఏదైనా ప్రయాణం చేయడానికి కూడా జీవుడు ఉండాలి కదా, ఒక మంచి చేసినా చెడ్డ చేయడానికి అక్కడ జీవుడు ఉండాలి కదా. కానీ స్వప్నంలోంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చాక ఆ జీవుడు నువ్వు నిజం అనుకుంటున్నావు, సత్యం అనుకుంటున్నావు, అసత్యం అనుకుంటున్నావు, సినిమా చూసిన స్వప్నంలో సినిమా చూసిన జీవుడు అసత్యం, ఆ జీవుడు ఎంత అసత్యం, జాగ్రత్త అవస్థలో జీవుడు కూడా అంత అసత్యం. కానీ నీ మనస్సే, మనస్సుతోటే దేవుడు పుడుతున్నాడు, మనస్సుతోటే లోకం పుడుతుంది, మనస్సుతోటే ప్రకృతి పుడుతుంది, మనస్సుతోటే గుణాలు పుడుతున్నాయి, మనస్సుతోటే నువ్వు నేను భేద బుద్ధి పుడుతుంది. మనస్సు అణిగిపోతే మనస్సు కారణంగా వచ్చి నేను కూడా అణిగిపోతుంది. అయితే అది నువ్వేం చేయాలంటే పునర్జన్మ హేతులు నీ మనస్సులోకి రాకుండా ఎక్కువ చూడాలి. ఏదైనా పని చేయొచ్చు, ఈ పని నా వల్ల అయిందనుకుంటుంది మనసులో. ఈ కార్డు పోస్ట్ ఆఫీస్ వాళ్ళ కార్డుల మీద ముద్రలు ఎలాగేస్తారో అలా నీ మనసులో ముద్రలు పడిపోతుంది, ఆ ముద్ర పునర్జన్మకి హేతు అవుతుంది. మన మనసులో పడ్డ ప్రతి ముద్ర కూడా పునర్జన్మకి హేతు అవుతుంది. ఇది బాగా అర్థం చేసుకోవాలి మనం, అదంతా ఇదంతా దేవుడు మమ్మల్ని ఎలా చేస్తున్నాడు అనుకోవడం పొరపడదు. నా కర్తృత్వం నీ కర్తృత్వాన్ని నేను కల్పించడం లేదు, నీ అజ్ఞానం వల్ల, నీ పొగరబోత్తనం వల్ల, నీ గర్వం వల్ల నువ్వు కల్పించుకుంటున్నావు. అంటే కర్తృత్వం అనేది నిజం కాదు, నీ కల్పించిన, ఆ కల్పించడం వల్ల నీకు దుఃఖం వస్తుంది. అది కృష్ణుడు చెప్పాడు అర్జునుడు, కర్తృత్వం లేనివాడు మూడు లోకాలని దహించిన వాడికి పాపం రాదని. కర్తృత్వం లేనివాడు మూడు లోకాలని దహనం చేసిన వాడికి ఏం పాపం రాదని. కర్తృత్వంతో ఏ పని చేసినా పుణ్యం చేస్తే దానివల్ల దాని తాలూకు సుఖం, పాపం చేస్తే దాని తాలూకు దుఃఖం తప్పనిసరిగా వచ్చి తీరుతాయి. వడ్డీతో సహా అనుభవించాలి. కర్తృత్వం పెట్టుకుని చేస్తే, పుణ్యం చేస్తే సుఖం వస్తుంది, పాపం చేస్తే దుఃఖం వస్తుంది, వెంటాడుతుంది ఆ మనిషిని, వెంటాడుతుంది, వడ్డీతో సహా చెల్లించవలసింది. కర్తృత్వం లేకుండా నువ్వు పని చేస్తే మూడు లోకాలను దహించినా నీకు దోషం లేదు అర్జున అన్నాడు. కర్తృత్వ బుద్ధి లేకుండా కనుక నువ్వు చేయగలిగించావు. నేను అనుగ్రహం సంపాదించాలనుకుంటున్నాను, డాక్టర్ గారు అడుగుతున్నారు భగవాన్ అక్కడ, నేను అనుగ్రహం భగవద్ దైవానుగ్రహాన్ని సంపాదించాలనుకుంటున్నాను, ఎలా అయితే బాగుంటుంది, నేను ప్రయత్నం చేస్తే నీకు దైవానుగ్రహం వస్తుందండి. భగవాన్ ఏమన్నారంటే దొంగనే ఇచ్చేస్తే దైవానుగ్రహం వెంటనే వస్తుంది అన్నారు. ఈ దొంగనే నువ్వే మినా, నువ్వు అక్కడే పెట్టుకుని దైవానుగ్రహం అంటే రాడు, నువ్వు దొంగనే చుట్టూరు తిరుగుతున్నావు. ఈ దొంగనే ఆయనకి ఇవ్వకుండా ఆయన దైవానుగ్రహం మటుకు నీకు రాదు, దైవానుగ్రహం రాదు. ఈ దొంగనే ఆయనకి ఇచ్చేస్తే నీకు దైవానుగ్రహం వస్తుంది అయ్యా నీకు. అంటే ఏ నేనైతే ఇప్పుడు మనకు నేనుగా వ్యక్తం అవుతుందో అదే దొంగనేను. అంటే దేహానికి పరిమితమైందే దొంగడేను. దొంగరేని గురించి కూడా మనం నిర్వచనం చెప్పుకున్నాం కదా, మన దేహము మన మనసులో ఉన్న గుణాలు, మన మనస్సు, మన దేహము, మన బంధువులు, మన స్నేహితులు, మన శత్రువులు, ఏదో మన మనస్సులో గూళ్ళు కట్టుకుంటాం కదా, ఇవన్నీ కలిపి దొంగ నేను. ఆ గూట్లోంచి వాడు బయటికి రాకపోతే వాడు జ్ఞాని కాలేడు. యంత్ర వాళ్ళైనా దేహాభిమానానికి దాసులే కదా, వాళ్ళకి జ్ఞానం ఎలా కలుగుతుంది? దేహాభిమానానికి వాడి దేహాభిమానానికి వాడు బానిస అయితే, వాడు దాసులైతే వాడికి జ్ఞానం కలగదు. ఇంకా ఆ దేహ బుద్ధిలోంచి వాడు విడుదల పొందాలి, దేహాభిమానంలోంచి వాడు విడుదల పొందాలి. ఎవరిని పొందాలని నువ్వు అనుకుంటున్నావు, ఎవరిని పొందాలని నువ్వు అనుకుంటున్నావు, వారి అనుగ్రహం లేకుండా వారిని పొందలేదు. అంటే మన బిహేవియర్ ఇంటెలిజెంట్ బిహేవియర్ ఉండాలి. ముందు మనం సాత్విక బుద్ధి కల్టివేట్ చేయాలి. ఒకటి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, సత్వగుణం కల్టివేట్ చేయాలి. మనం చేసే పని కూడా సాత్వికంగా ఉండాలి. మనం మాట్లాడితే, అదే చేతితో ఒక పని చేస్తే, నోటితో ఒక మాట మాట్లాడుతుంటే సాత్విక బుద్ధి మనం కల్టివేట్ చేయాలి. అంటే ఎవరికైతే సాత్విక బుద్ధి ఉందో వాడికి ఈశ్వర అనుగ్రహానికి పాత్రుడు అవుతాడు. ఏదైనా ఒక వస్తువు నా చేతిలో ఉన్న పనులు మీకు ఇస్తాననుకోండి, ఇచ్చి మర్చిపోతాం అనుకోండి, అది సాత్విక బుద్ధి. వారికి అది ఇచ్చాం కదా, వారి దగ్గర నుంచి గౌరవం ఆశిస్తాం అనుకోండి, అది రాజసిక బుద్ధి, అది తామసిక బుద్ధి. అలా ఈ సాత్విక బుద్ధి మన డే టు డే లైఫ్లో, మన వ్యవహారంలో ఈ సాత్విక బుద్ధి నెమ్మదిగా కల్టివేట్ చేసుకుంటూ రావాలి. మీలో మూడు గుణాలు ఉంటాయి. ఒక మనిషిలో సత్వగుణం ఎక్కువ ఉండొచ్చు, ఒక మనిషిలో రజోగుణం ఎక్కువ ఉండొచ్చు. అంటే సత్వగుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది, సమోగుణం ఉంటుంది. నీ మనసులో ఈ మూడు తిరుగుతుంటాయి, మూడు గుణాలని. ఆ సత్వగుణం ఎప్పుడో ఎప్పుడో వస్తూ ఉంటుంది నీకు. ఆ సత్వగుణాన్ని పట్టుకుని, దాన్ని పట్టుకుని దాని డ్యూరేషన్ పెంచుకో. ఈ బలవంతం చేస్తే రమ్మంటే రాగది, రా అంటే రాదు. సత్వగుణం ఎప్పుడో వస్తున్నది. ఆ మూడు గుణాలు నీ మనసులో తిరుగుతూ ఉంటాయి, సడన్ గా సత్వగుణం వస్తుంది. వచ్చినప్పుడు దాని డ్యూరేషన్ పెట్టుకో, దాని డ్యూరేషను దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయి. అయితే మన మాట ఎలా ఉండాలి? సాత్వికంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, సత్యముగా ఉండాలి. మనకు ధర్మయానికి గౌరవం లేదనుకోండి, ధర్మాన్ని ఆచరించామనుకోండి, అయితే సత్యాన్ని తెలుసుకుని ఆ సత్యాన్వేషకులం కాదనుకోండి, మనం శారీరక వ్యాయామం వల్ల భగవంతుని మోసపోవడం, భగవద్ అనుభవం మనకు కలగదు. శారీరక వ్యాయామం వల్ల మోసపోయేటంత విరివాడు కదా భగవంతుడు ఈశ్వరుడు, మనకంటే తెలియగలవాడు. మీరు నన్ను మోసం చేయొచ్చు, నేను మిమ్మల్ని మోసం చేయొచ్చు, కానీ మనం అందరం కలిసి ఈశ్వరుని మోసం చేయలేం. ఇంకా మనకంటే వివేకవంతుడే. అయితే మనం హృదయం శుద్ధి చేసుకోకుండా, మన మనసులో ఉన్న దోషాలను తొలగించుకోకుండా, కేవలం నీ ఏదో చేస్తున్నాను, నీ నువ్వు చేసే పూజలని నువ్వు పూజ చేస్తావు, నీ పూజలో నువ్వు పరిశుద్ధులు కాకపోతే ఆ పూజ వల్ల ప్రయోజనం ఏం లేదు. జ్ఞాపకం ఉంచుకోండి, మీరు పూజ చేస్తున్నారనుకోండి మంచిదది, ఆ పూజ వల్ల మీరు ఎంతో కొంత పరిశుద్ధులు అవ్వాలి. లేదా జపం చేస్తున్నారనుకోండి, ఆ జప ప్రయోజనం మీరు ఎంతో కొంత పరిశుద్ధులు అవ్వాలి. లేదా ధ్యానం చేస్తున్నారనుకోండి, ఆ ధ్యానం వల్ల మీ మనసుకు ఏకాగ్రత కలగాలి. పూజ, జపము, ధ్యానము మనసు నియమించుకోవడానికి మన పెద్దలు చేసినటువంటి ఏర్పాటే. అంటే అది ఎందుకు ఉద్దేశించబడ్డాయో అది నెరవేరేలా మనం చూసుకోవాలి. ఉపాసన మంచిది, ఉపాసన లేకపోతే మోక్షం రాదు. అయితే అది మనం సిన్సియర్గా చెయ్యాలి, డెడికేటెడ్గా చెయ్యాలి, డివోటెడ్గా చెయ్యాలి. మనం పవిత్రంగా ఏ పని చేసినా పవిత్రంగా చెయ్యాలి. అయితే ఎవరైతే ఎవరిని పొందాలని, ఏ పరమాత్మనైతే నువ్వు పొందాలని అనుకుంటున్నావో, ఏ సద్వస్తునైతే పొందాలనుకుంటున్నావో, ఆ తాలూకు దాని దయ లేకుండా, దాని అనుగ్రహం లేకుండా నువ్వు దాన్ని పొందలేవు. అయితే మీరు నాకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి, మీరు చెప్పడం చెబుతున్నారు, నాకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి అని ఈ డాక్టర్ గారు అడుగుతున్నారు. అయితే భగవాన్ ఏమంటున్నారంటే, నువ్వు ఒక వ్యక్తిని అనుకున్నంతకాలం నేను పోను సుబ్బమ్మని, ఎల్లమ్మని, పుల్లమ్మని అని అనుకున్నంతకాలం దేవుని నమ్మవలే, దేవుణ్ణి నమ్మవలే. అంటే నువ్వు ఏదో ఒక దేహానికే పరిమితం, నీ దేహానికి, నీ ఇంద్రియాలకి, నీ మనస్సుకే నువ్వు పరిమితం అయినప్పుడు, నీ అస్తిత్వం దేహానికే పరిమితం అయినప్పుడు, నీ అస్తిత్వం శవానికే పరిమితం అయినప్పుడు ఒక ఈశ్వరుని నమ్మవలే, ఈశ్వరుని నువ్వు నమ్మవలే. ఉపాసన అవసరమే, ఉపాసన అవసరమే. అంటే ఎవరొకరిని, కృష్ణునో రామునో, పర్సనల్ గాడ్ నువ్వు నమ్మవలసిందే. అంటే నువ్వు దేహానికి, నీకు దేహబుద్ధి ఉన్నంతకాలం ఒక పర్సనల్ గాడ్ని విశ్వసించి నువ్వు సాధన చేయవలసింది. ఏం చేయాలంటే మనకి ఏదో ఒక ఆలంబనం ఉండాలి, ఏదో ఒక సపోర్ట్ ఉండాలి. అయితే నువ్వు వ్యక్తిని అనుకున్నంతకాలం దేవుని నమ్మనివ్వాలి. ఒక ఈశ్వరుని సజీవమైనటువంటి హోప్ అవసరం, ఫెయిత్ అవసరం. ఈశ్వరుడని ఎవరు ఒకడు ఉన్నాడని సజీవమైన విశ్వాసం అవసరం. గీతలోనే చెప్తాడు మనకు ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా అని ఏ రోజుకి ఆ రోజు సంశయం. ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా, ఉన్నాడు ఉన్నాడు అనుకున్నవాడు ఉన్నాడో లేదని ఏ రోజుకి ఆ రోజు సంశయం మనకు. అలా కాదు, వాడికి మనిషికి బ్యాడ్ హ్యాబిట్, ఒక మనిషికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నప్పటికీ, వాడు ఏదైనా దుర్గుణాలు ఉన్నప్పటికీ, వాడు దురాచారుడు అయినప్పటికీ, భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఒకడు కంట్రోలర్ అనేవాడు ఒకడు ఉన్నాడు, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ప్రభు ఒకడున్నాడు, ఈ జగన్ నియామకుడు ఒకడున్నాడు అని సజీవమైన విశ్వాసం ఉన్నవాడు, వాడు దురాచారుడు అయినప్పటికీ బ్యాడ్ హ్యాబిట్స్ వాడికి ఒకవేళ ఉన్నప్పటికీ వాడు తొందరగా బాగుపడతాడని గీతలో చెప్పాడు. ఈ గోరస్థ నీళ్ళు మనుషులకంటే మామూలుగా భగవంతుడు అనేవాడు ఉన్నాడు అనే సజీవమైన విశ్వాసం ఉన్నవాడు ఒకవేళ వాడికి ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే ఉండొచ్చు, ఉన్నవాడు తొందరగా బాగుపడతాడు. ఎందుకంటే వాడి విశ్వాసం, వాడికి ఉన్న లివింగ్ ఫెయిత్, ఆ సజీవమైన విశ్వాసం వాడికి అనుభవంలోకి తీసుకొస్తుంది. అంటే నువ్వు భగవంతుని ఆరాధించగా ఆరాధించగా ఆరాధించగా, ఒక పర్సనల్ గాడ్ని ఆరాధించగా ఆరాధించగా, అరవి ఎవరైనా నీకు ఒక లేదా నీ గురువుని కానీ లేకపోతే ఈశ్వరుడు యొక్క అవతారాల్లో ఏదో ఒక అవతారాన్ని తీసుకుని కానీ ఎవరైనా నువ్వు ఆరాధించగా ఆరాధించగా ఆ ఈశ్వరుడే నీకు రూపం ధరించి వస్తాడు. ఈశ్వరుడే దేహం ధరించి వస్తాడు. మనకి దేహం ఉంటుంది, ఈశ్వరుడికి దేహం ఉంటుంది. అయితే మనకి ఆయనకి తేడా ఏంటంటే మనం మాయ చేతిలో ఉంటాం, మాయ ఆయన చేతిలో ఉంటాం. మాయ చేతిలో మనం ఉంటాం, ఈశ్వరుడు రూపం ధరించినప్పటికీ ఆయన మాయ చేతిలో ఉంటాడు, మాయ ఆయన చేతిలో ఉంటుంది. దేహంలో ఉన్నప్పుడు కూడా తను దేహమవుతుంది కాదని సంగతి తెలుస్తూనే ఉంటాడు. గురువు ఏదైనా మనకు మాట చెప్పాడు అనుకోండి, గురువు అంటే కదా ఆత్మే, దైవమే. గురువు ఒక మాట చెప్పాడు అనుకోండి, ఆయన అనుగ్రహం లేకుండా ఆయన మాట కూడా మనకు అర్థం కాదు. మనం ఏ వస్తువుని అయితే పొందుదాం అనుకుంటున్నామో ఆ వస్తువు, ఆ వస్తువు గురించి గురువు మనకు బోధిస్తాడు. దాన్ని మనం శ్రవణం చేయాలి. శ్రవణం చేసి దాన్ని మనం శ్రవణం చేసి, శ్రవణం చేసిన దాన్ని మననం చేయాలి. మననం చేసి, మననం చేసి దాన్ని ధ్యానం చేయాలి. వాక్యాన్ని కూడా ధ్యానం చేయాలి. కొంతమంది భగవద్గీతలో కొన్ని ఒక శ్లోకం తీసుకుని వాళ్ళు ఏదో ఒక శ్లోకం వాళ్ళకి ఇష్టమైన తీసుకుని ఆ శ్లోకాన్ని ధ్యానం చేస్తారు. దేవుడి యొక్క రూపాన్ని కూడా కొంతమంది ధ్యానం చేయరు, ఆ ఒక మాటను తీసుకుంటారు, లేదా ఒక వాక్యాన్ని తీసుకుంటారు, ఒక వాక్యాన్ని తీసుకుంటారు, లేకపోతే గీతలో ఒక శ్లోకాన్ని తీసుకుంటారు, ఆ శ్లోకాన్ని ధ్యానం చేసి తరించిన వాళ్ళు ఉన్నారు. అంటే సబ్జెక్టు మనకు బాగా అర్థం కావాలి. సబ్జెక్టు మనకు బాగా అర్థమైతే దాన్ని ఆచరించాలనే బుద్ధి కలుగుతుంది. ఆచరించేటప్పుడు మనకు అనుభవంలోకి వస్తుంది, ఆచరించకుండా అనుభవంలోకి రాదు. ముందు శ్రవణం చేయాలి, ఆ శ్రవణం చేయండి మనకు బాగా అవగాహన కావాలి, అర్థం చేసుకోవాలి. అందుకే మన పెద్దలు చెబుతూ ఉంటారు అర్థం లేని చదువు వ్యర్థం అని. ముందు మనకు అర్థం కావాలి, అర్థమైతే ఆచరించాలని బుద్ధి పడుతుంది. ఆచరించింది అనుభవంలోకి వస్తుంది, కానీ ఆచరణ లేనిది అనుభవంలోకి రాదు. కర్తృత్వాన్ని తీసి ఓ పక్కన పెట్టు, ఆ డోర్షిప్ కనుక నువ్వు తీసి ఓ పక్కన పెట్టబట్టి నీకు జ్ఞానానుభవం కలగదు, సత్యానుభవం కలగదు. నీకు సత్యానుభవం కలిగితేనే కానీ నీకు ఫ్రీడమ్ లేదు, స్వేచ్ఛ లేదు, శాంతి లేదు, ఆనందం లేదు, నువ్వు పరిపూర్ణ స్థితిని పొందలేవు. అంటే నీకు సత్యజ్ఞానం తెలిసే వరకు నిజ్ఞానం నిన్ను పీడిస్తూనే ఉంటుంది. నీ నిజం, నీకు నిజమేంటో తెలుసుకునే వరకు నిజం కానిదాన్ని నిజం అనుకుంటా ఉంటావు నువ్వు. నిజమేదో నీకు అర్థమయ్యే వరకు నిజం కానిదాన్ని నిజం అనుకుంటా ఉంటావు. సత్యజ్ఞానం నీకు వచ్చే వరకు నిజ్ఞానాన్ని సత్యజ్ఞానం అనుకుంటా నువ్వు. ఈ నిజ్ఞానాన్ని ఉదరించుకోవాలి. నువ్వు ఏది కాదో అందులోంచి నువ్వు బయటపడితే అప్పుడు కానీ నువ్వు ఏది అవునో నీకు తెలియదు. నువ్వు ఏది కాదో దాంట్లోంచి నువ్వు బయటపడినప్పుడు అప్పుడు ఇది ఎవరో నీకు తెలుస్తుంది. దీనికి భగవాన్ ఒక ఉదాహరణ, చక్కటి ఉదాహరణ చెప్తూ ఉంటారు. గాఢ నిద్రలో మనం కాని దాంట్లోంచి అన్నింటిలోంచి విడిపోతాం ఉంటుంది. మనం గాఢ నిద్రలో మనం ఏదైతే కాదో దాంట్లోంచి మనం విడిపోతాం. గాఢ నిద్రలో మన శరీరంలోంచి విడిపోతాం, మట్లపాలంలోంచి విడిపోతాం. దైవంలోంచి దేవుడు నాడు, రామభక్తుడు రాముడు, రామారామ అనుకోడు, కృష్ణ భక్తుడు కృష్ణ కృష్ణ అనుకోడు. వాడు వాడి ఇష్టదైవంలోంచి కూడా వాడు విడిపోతాడు. మొత్తం ప్రకృతి విషయాల్లోంచి వాడు విడిపోతాడు. వాడుకున్న గుణాల్లోంచి వాడు విడిపోతాడు. అంటే గాఢ నిద్రలో వాడు ఏదైతే కాదో అందులోంచి విడిపోతున్నాడు. ఆ స్థితి నువ్వు జాగ్రత్త అవస్థలోకి తెచ్చుకో. ఎవరైనా భగవాన్ మా అబ్బాయి పోయాడంటే నాకు దుఃఖం వస్తుందంటే నీకు నిద్రలో కూడా దుఃఖం వస్తుంది అని అడిగారు భగవాన్. అంటే నిద్రలో రావటం లేదని అన్నవారు. అయితే నిద్ర స్థితిని జాగ్రత్త అవస్థలోకి తెచ్చుకుని చేయడం లేదని. నిద్ర స్థితిలో వరల్డ్లెస్, బాడీలెస్, గాడ్లెస్ నిద్ర. నిద్రలో నీకేమి తెలియదు, నువ్వు ఉన్నావు. నిద్రలో నీకు ఏమి తెలియదు. నువ్వు కాని దాంట్లోంచి అన్నింటిలోంచి వేరుపడిపోతున్నావు. దేహంలోంచి, లోకంలోంచి, దైవంలోంచి, ప్రకృతిలోంచి, అన్నింటిలోంచి, నీ టెండెన్సీస్ లోంచి, నీ పూర్వజన్మ సంస్కారాల్లోంచి, అన్నింటిలోంచి నువ్వు విడిపోతున్నావు. పూర్వజన్మ, రాబోయే జన్మ కూడా మానసుకు సంబంధించినవి. అన్నింటిలోంచి నువ్వు విడిపోతున్నావు. అంటే నువ్వు కాని దాంట్లోంచి విడిపోతున్నావు. అలాగే నువ్వు గాఢ నిద్రలో లేవని నువ్వు అను ఆ గాఢ నిద్రలో వేస్ట్ చేతుల్లో దాన్ని జాగ్రత్త వస్త్రంలో ప్రాక్టీస్ చేయి, అదే సాధన. ఒకసారి రామకృష్ణుడు చెప్పాడు, నన్ను దర్శించి వెళ్ళిన వాళ్ళకి పునర్జన్మ లేదని. వివేకానందని ఎవరైనా ఏమని అడిగారంటే, నీ గురువు గారు ఎలా చెప్పారు అందరూ ఎంతవరకు సత్యం ఉంది, దర్శించి వెళ్ళిపోతే పునర్జన్మ లేని స్థితి వస్తుందా అడిగారు. అయితే ఆయన ఏమన్నాడంటే, మా గురువు గారి శరణాగతి పొందిన వాళ్ళకి అన్నాడు. కొంచెం సవాలు చేశాడు ఆయన, మా గురువు గారికి శరణాగతి పొందిన వాళ్ళకి ఇంకా పునర్జన్మ ఏముంది, అంటే మొత్తం మన భారమంతా ఈశ్వరుడు మీద వేసిన వాళ్ళకి ఇంకా పునర్జన్మ లేదు. మనం శరణాగతి ఎక్కడ చేస్తాం, ఈ దొంగనే చేయనవదు కదా, నిజానే శరణాగతి చేయనవదు కదా, శరణాగతి అనేది అని తేలిక కాదు. పూర్ణ శరణాగతి అన్నా పూర్ణ జ్ఞానం అన్నా ఒకటే, పూర్ణ భక్తి అన్నా పూర్ణ శరణాగతి అన్నా పూర్ణ జ్ఞానం అన్నా ఒకటే. ఇప్పుడు భగవాన్ మాట అంటున్నాడు, నీకు పగలు జాగ్రత్త అవస్థలో చాలా కష్టాలు ఉంటున్నాయి కదా, జాగ్రత్త అవస్థలో చాలా కష్టాలు ఉన్నాయి కదా, మరి నిద్రావస్థలో కష్టాలు అన్నీ ఏమైపోయినాయి. చాలా మంది అంటారు, మేము చాలా కష్టాలు పడుతున్నామన్నారు. మరి నిజంగా మీ కష్టాలు నిజమైతే నిద్రావస్థలో కష్టాలన్నీ ఏమని, అంటే మీ మనసు ఎంత నిజమో ఆ కష్టాలు కూడా అంతే నిజం. మనసు అడిగిపోయినప్పుడు ఆ కష్టాలు కూడా లేవు, ఆ మనసు అడిగినప్పుడు ఆ కష్టాలు కూడా లేవు. అయితే నువ్వు నిద్రావస్థలో మనసు లేకుండా ఉన్నావు, మనసు యొక్క ఇంటర్ఫీరెన్స్ లేకుండా ఉన్నావు నిద్రావస్థలో. ఆ స్థితిని జాగ్రత్త అవస్థలో ప్రాక్టీస్ చెయ్యి. జాగ్రత్త అవస్థ నీకు ఎంతకనికి ఇచ్చారనుకుంటున్నావు దేవుడు ప్రాక్టీస్ చేయడానికి. మనం నిద్రావస్థలో సాధన లేదు, మనకి స్వప్నావస్థలో సాధన లేదు. సాధన ఎక్కడుంది మనకి, జాగ్రత్త అవస్థ ఎందుకంటే సాధన కోసం అట్టండి. జాగ్రత్త అవస్థ ఎందుకంటే సాధన కోసమే. నువ్వు నిద్రావస్థలో ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని సాధన చేయడానికి జాగ్రత్త అవస్థ, జాగ్రత్త అవస్థ యొక్క ప్రయోజనం అంతవరకే. ఇప్పుడు చాలా మంది అంటా ఉంటారు, మేము చాలా కష్టాలు పడుతున్నామని. మరి గాఢ నిద్రలో కష్టాలన్నీ ఏమని, నీకు ఆ కష్టాలు ఏమి గాఢ నిద్రలో లేవు కదా. నువ్వైతే ఈ మనిషే కదా గాఢ నిద్రలో కూడా ఉన్నాడు. ఈ మనిషే గాఢ నిద్రలో ఉన్నాడు కదా, మనిషి మారటం లేదు కదా, ఈ మనిషి అక్కడ ఉన్నాడు కదా, అక్కడ కష్టాలు ఏం లేవు, ఇక్కడ కష్టాలు అనిపిస్తుంది అని చెప్పి ఆ స్థితిని నువ్వు జాగ్రత్త అవస్థలో తెచ్చుకుంటే నీకు కష్టం ఉన్నా కష్టం అనిపించదు. అసలు జాగ్రత్త అవస్థ యొక్క ప్రయోజనం ఏంటంటే, సుశక్తిలో గాఢ నిద్రలో నువ్వు ఏ పరిస్థితి ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని నువ్వు జాగ్రత్త అవస్థలో ప్రాక్టీస్ చేయడమే జాగ్రత్త వ్యవస్థ యొక్క ప్రయోజనం. అప్పుడు నువ్వు సిద్ధ పురుషుడు అవుతావు. ప్రాక్టీస్ చేయాలి సుశక్త అవస్థని, ఆ డీప్ స్లీప్ని ప్రాక్టీస్ చేయాలి వేకింగ్ స్టేట్లో, అప్పుడు నీకు రియలైజేషన్ కలుగుతుంది. ఈ డాక్టర్ గారు ఎవరు అడుగుతున్నారు ప్రశ్న, మా ప్రాంతంలో మహానీయులు చాలా మంది ఉన్నారండి, ప్రజలకు సేవ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మా ప్రాంతంలో ప్రజలకు చాలా మంది సేవ చేస్తున్నారు, ప్రజలకు సేవ చేసే వాళ్ళు ఉన్నారు. ఎందరో ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు కదా ప్రజలకు సేవ చేస్తాం. మేం చేస్తామంటే ప్రజలకు సేవ చేస్తాను, మా ప్రాంతంలో చాలా మంది చెబుతున్నారు ప్రజలకు సేవ చేస్తామని. కానీ వారు మా సమస్యలను పరిష్కారం చేయలేకపోతున్నారు. మా సమస్యల వాళ్ళు వాళ్ళు సేవ చేస్తా ఉంటున్నారు కానీ మా సమస్యల్ని పరిష్కారం చేయలేకపోతున్నారు. ప్రాక్టికల్గా మాకు మీకు సేవ చేస్తామని అంటున్నారు కానీ వాళ్ళు చేసే సేవ మాకేం ఉపయోగపడటం లేదు, మా సమస్యలను వాళ్ళు పరిష్కారం చేయలేకపోతున్నారు అంటే భగవాన్ ఏమన్నారంటే, ఆ చేసేవాడు సెల్ఫ్ సెంటర్డ్ అయితే దానివల్ల మీకేం ప్రయోజనం ఉండదని చెప్పారు. చేసేవాడు సెల్ఫ్ సెంటర్డ్ అయితే, ఆ చేసేవాడు స్వార్థాన్ని దృష్టిలో పెట్టుకుని పని చేస్తే ఆ పని వల్ల మీకేం ప్రయోజనం ఉండదు, చేసినా ప్రయోజనం ఉండదు. తలంపుని బట్టి మాట వస్తుంది, తలంపుని బట్టి పని చేస్తాం. ఆ తలంపుల విషయంలో మనం జాగ్రత్తగా ఉండం. తలంపుని బట్టి మాట వస్తుంది, తలంపుని బట్టి పని చేస్తాం. ఆ తలంపుల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. కానీ తలంపుల విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవటం లేదు. మనకి తలంపులు వస్తున్నాయి లోపల, వస్తున్నాయి కదా తలంపులు. ఆ తలంపుని ఏ తలంపు వస్తే ఆ తలంపు తాలూకు మాట మాట్లాడతాం, ఏ తలంపు వస్తే ఆ తలంపు తాలూకు పని చేస్తాం. పనిచేసే తలంపు వచ్చాక పని చేస్తున్నాం, తలంపు వచ్చాక మాట్లాడుతున్నాం. కానీ వచ్చి తలంపుల విషయంలో నువ్వు జాగ్రత్త పడాలి. నీకు వచ్చి తలంపుల విషయంలో నువ్వు జాగ్రత్త పడాలి. నీకు నోబుల్ థాట్స్ వచ్చి మంచి మంచి తలంపులు వచ్చినా నువ్వు ముందు జాగ్రత్త పడాలి. మామూలుగా ఏదో ద్వైత బుద్ధిని పెట్టుకుని నువ్వు సేవ చేయటం కాదు అయ్యా. నువ్వు ఉన్నత స్థితిని పొందితే, నువ్వు ఉదాత్త స్థితిని పొందితే, నీకు ఆత్మజ్ఞానం కలిగితే, నీకు స్వరూప జ్ఞానం కలిగితే, నువ్వు ఆనంద స్థితిలో ఉంటే, నువ్వు శాంత స్థితిలో ఉంటే, నీకు ఆ జ్ఞానం యొక్క వైభవం నీకు అనుభవంలోకి వస్తే, నీ ఉపాధి ద్వారా అనేక మంది సహాయ సహకారాలు అందుతాయి. అంటే కొండ మీద దీపం పెట్టి అది ఎవరికి కనిపించకూడదు అనుకోవటం ఎటువంటిది. ఒక మనిషి జ్ఞానం అయిన తర్వాత ధరించుకుని ఎంతో కొంది కొన్ని వేలు మంది లక్షల మంది ధరించకుండా ఆగరు. అది జ్ఞాపకం పెట్టుకోండి. కొండ మీద దీపం పెడతామనుకోండి, ఎవరు కనపడకూడదు అంటే కనపడకుండా ఉంటుంది. అలాగే నీకు బ్రహ్మానుభవం కలిగినప్పుడు నువ్వు ఎలా అందరూ ధరించాలి నువ్వు అనుకోక్కర్లేదు. అనేక మంది అలా తరిస్తూ ఉంటారు. కొండ మీద దీపం పెట్టి ఇది కనిపించకూడదు అంటే అది కనిపించకుండా ఎలా ఉండదు. నీకు బ్రహ్మానుభవం పొందిన తర్వాత నా ద్వారా ఎవరు నీ ద్వారా మేలు జరుగుతూ ఉంటుంది. కొండ మీద దీపం ఎంత సహజంగా చూస్తారు, నీకు బ్రాహ్మీ స్థితి కలిగితే నీ ద్వారా తరించడం కూడా అంత సహజంగా జరుగుతూనే ఉంటుంది. నువ్వు సముద్రం పైన చూస్తే ఎలా ఉంటుంది, కెరటాలు ఉంటాయి, నురుగు ఉంటుంది, బుడగలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. లోపలికి చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది సముద్రం. ఇదంతా ఈ పై పై ఇదే కానీ అల్లకల్లో అంతా పై పైగానే కానీ మన హృదయంలోకి వెళ్ళి చూస్తే, మన హృదయం యొక్క లోయల్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నది శాంతి, అక్కడ ఉన్నది ఆనందం, అక్కడ ఉన్నది ఉండటం. అంటే మనకి దేహ బుద్ధి ఉన్నంతకాలం లోకం మనకి నీరుగా ఉన్నట్టు అనిపిస్తుంది, దేవుడు ఎక్కడ వైకుంఠంలో ఉన్నాడు అనిపిస్తుంది. దేహబుద్ధి నశించిన వెంటనే ఉన్నదంతా చైతన్యమే, ఉన్నదంతా ఆత్మ అనిపిస్తుంది. దేహబుద్ధి ఉన్నప్పుడు దేహానికే పరిమితమైన బుద్ధి నీకు ఉన్నప్పుడు దేహం లోపల నేను ఉన్నానని నీకు అనిపిస్తుంది. దేహం బయట లోకం ఒకటి ఉందనిపిస్తుంది, వైకుంఠంలో నారాయణుడు ఉన్నాడు అనిపిస్తుంది. నిజమే దేహబుద్ధి ఉన్నంతకాలం ఆయన దేహానికి పరిమితమైన నిజ్యా నేను ఉన్నంతకాలం, ఆ నిజ్యాన్ని అణిగిపోతే ఎక్కడ చూసినా చైతన్యమే, ఆనందమే ఆనందము, చైతన్యమే చైతన్యము, శాంతే శాంతి, సుఖమే సుఖము ఎడి చూసిన. అంటే ఆత్మానుభవం పొందిన వాడికి, ఆ జ్ఞానం సముపార్జన చేసిన వాడికి, ఆ శాంతి అనుభవంలోకి వచ్చిన వాడికి గీతలో చక్కటి శ్లోకం చెప్పాడు. నీ చేతికి మంచి నీళ్ళు అందుతాంటే తాగటానికి నీకు నూతిరేలా గోతిరేలా కాలవలేలా అన్నాడు కృష్ణుడి గీతలో. నీ చేతికి అందినప్పుడు మంచి నీళ్ళు నీకు చేతికి అందినప్పుడు ఎక్కడో నీ దగ్గరికి నువ్వు వెళ్ళటం ఎందుకు, ఎక్కడ నది గంగా దగ్గరికి గోదావరి దగ్గరికి వెళ్ళవలసిన పని నీకే ఉంది. ఎడి చూసినా సుఖమే నీకు, ఎడి చూసినా శాంతే, ఎడి చూసినా ఆనందమే. అటువంటి బాహ్యమైన సుఖాల కోసం తిరగవలసిన పని నీకు లేనే లేదు. లోకం అంటే ఏంటో ఒక మిర్రర్ లాంటిది. మిర్రర్లో నీ ముఖం మిర్రర్లో చూసుకున్నప్పుడు అర్థం నీ ముఖంలో ఉన్నటువంటి ఏదైనా తేడా ఉంటే నీ ముఖాన్ని ఎలా చూపిస్తుంది, లోకం కూడా నీలో బలహీనతను చూపిస్తుంది. అయితే లోకం ఆ బలహీనతను తీదు, అది నువ్వే తీసుకోవాలి, అది నువ్వే చేయవలసిన పని. లోకం యొక్క ప్రయోజనం అంటే ఇది మంచిది కాదు, చెడ్డది కాదు. ఇది నీ బలహీనతను నన్ను చూపిస్తుంది, ఆ బలహీనతను నువ్వు తీసుకుంటే నీ లోపల సద్వస్తు నీకు ప్రత్యక్షం అవుతుంది. అది ప్రత్యక్షం అవటం అంటే ఇమాజినేషన్ కాదు, ఊహాదానం కాదు. ఈ దేహం నేను అనేటువంటి అనుభూతి నీకు ఎలా వస్తుందో, దైవికి దేహం నాదైన అనుభూతి నీకు ఎంత డైరెక్ట్ గా వస్తుందో, లోపల సద్వస్తు కూడా నీకు తానుగా వ్యక్తం అవుతుంది. ఈ దేహం ఎవరిదంటే నాదని చెప్తారు, అందరూ సంక్షయం లేదు కదా. ఈ దేహం నేను అనేటువంటిది ఎంత డైరెక్ట్ గా నీకు అనుభవంలోకి వస్తుంది, లోపల సద్వస్తు కూడా నీకు అంత డైరెక్ట్ గా అనుభవంలోకి వస్తుంది. దాన్ని అపరోక్ష అనుభూతి అంటారు. ఏమంటారు దాన్ని? అపరోక్ష అనుభూతి. అది పరోక్షం కాదు, ప్రత్యక్షంగానే నీకు అది అనుభవంలోకి వస్తుంది. అప్పుడు నువ్వు నమ్మకాల మీద విశ్వాసాల మీద ఆధారపడవలసినటువంటి పని నీకు లేనే లేదు. ముందు నువ్వు ఎవరైనా నువ్వు చూసుకుని జగత్తును చూడు, ప్రపంచాన్ని చూడు. నువ్వు నీలో ఉన్న చైతన్యాన్ని నువ్వు చూసుకుని లోకాన్ని చూస్తే లోకం కూడా నీకు చైతన్యంగానే కనిపిస్తుంది. నీలో ఏముందో లోకంలో నీకు అదే కనిపిస్తుంది. మనకు భారతంలో కూడా చెప్తారు, దూయోధనుడికి ఎవడో మంచివాడు కనపడలేదు అట్టి లోకంలో, ధర్మరాజుకి ఎవడో చెడ్డవాడు కనపడలేదు అట్టి భారతంలో చెప్తారు. దుర్యోధనుడికి లోకంలో ఎవడో మంచివాడు కనపడలేదు అట్టి ధర్మరాజుకి ఎవడో చెడ్డవాడు కనపడలేదు. మన లోపలనే బయట కనిపిస్తూ ఉంటుంది, అంతకంటే ఏం లేదు బయట. ఎవరో నిన్ను తెలుసుకుని నువ్వు ప్రపంచాన్ని చూస్తే ప్రపంచం నిన్ను బంధించదు. అంచేది నువ్వు లోపల ఉన్న బ్రహ్మమును దర్శించిన తర్వాత ప్రపంచాన్ని చూస్తే బ్రహ్మముగానే కనిపిస్తుంది. నిజానంతో చూస్తే నువ్వు వేరు, లోకం వేరేటువంటి భేదబుద్ధి నీకు కలుగుతుంది. భేదబుద్ధి వల్ల కామం వస్తుంది, భేదబుద్ధి వల్ల ద్వేషం వస్తుంది, భేదబుద్ధి వల్ల భయం వస్తుంది. భేదబుద్ధి లేకపోతే ఏది లేదు, ప్రతిదీ ద్వైతంలోంచే వస్తుంది. ఈ కోపతాపాలన్నీ కూడా ఎక్కువ వస్తాయంటే ద్వైత బుద్ధిలోంచి వస్తాయి. భయం ఎక్కడ వస్తుందంటే మిమ్మల్ని చూసి మీకు భయం అయింది, నన్ను చూసి నాకు భయం అయింది, మిమ్మల్ని చూస్తే నాకు భయం వస్తుంది, నన్ను చూస్తే మీకు భయం వస్తుంది. అంటే ఎక్కడి నుంచి ద్వైత బుద్ధి నుంచి వస్తుంది? నీ వేరు నేను వేరని భేద బుద్ధి నుంచి ఇదంతా వస్తుంది. అంటే ఆ భేద బుద్ధిని, ఆ డ్యూయాలిటీని, ఆ ద్వైత బుద్ధిని నశింపు చేసుకోవడమే సాధన లక్ష్యం. మిమ్మల్ని చూసి మీకు భయం వస్తుంది, భయం లేదు. నన్ను చూసి నాకు భయం వస్తుంది, నాకు భయం లేదు. మిమ్మల్ని చూస్తే నాకు భయం వస్తుంది, నన్ను చూస్తే నీకు భయం కలుస్తుంది. అయితే వేరు భావంలోంచి భయం కలుగుతుంది, ఆ వేరు భావంలోంచి కోరిక కలుగుతుంది, ఆ వేరు భావంలోంచి కోపం కలుగుతుంది. అది వేరు బుద్ధి నశిస్తే, ఆ వేరు బుద్ధి నశించిన మరుక్షణంలో నీకు చైతన్య బుద్ధి కలుగుతుంది. అదే సాధన. ఆ వేరు బుద్ధిని రిమూవ్ చేసుకోవడానికి, దాన్ని ఎలిమినేట్ చేసుకోవడానికి మనం చేసే ప్రయత్నమే సాధన. భగవాన్ అంటారు, మరి సాధన ఎవరు చేస్తున్నారు? చైతన్యం చేస్తుందే. చైతన్యం సాధన అక్కర్లేదు, ఆ సాధన చేసేది కూడా నీ అహంభావనే. సాధన చేసేది కూడా నీ అహంభావనే. ముక్కు లేని వాడికి రొంపలేదు, ముక్కు లేని వాడికి రొంపలేదు, దేహం లేని వాడికి రోగం లేదు, అహంభావం లేని వాడికి సాధనతో పని లేదు. నీకు దేహాభిమానం ఉన్నప్పుడు అది పోగొట్టుకోవడానికి సాధన కానీ, నీకు దేహాభిమానం దేహబుద్ధి లేనప్పుడు సాధనంతో పని ఉంది. అది త్యాగరాజు అంటాడు, ఆ జన్మ దుర్విషయరహితునకు ఓ రామ శ్రీరామ జపమేలా తపమేలా. అసలు పుట్టుకతోటే కొంతమందికి ఆ దైవీ సంపత్తితో పుట్టారు, వాడికి వాళ్ళు జపంతో తపంతో పెద్ద పని లేదు. ఆ దుర్విషయాలను పోగొట్టుకోవడానికే జపము తపము అని, ఆ దుర్విషయాలు లేని వాడికి జపంతో తపంతో పని లేదు. ఆ మనిషి మనం యాజీజీగా చూడాలి, యాజీజీగా చూడాలి. అక్కడ అక్కడ డివైన్ నేచర్ ఎంతవరకు ఉంది, ఆ డివినిటీ ఎంతవరకు ఉంది, అక్కడ ఈశ్వర భక్తి ఎంతవరకు ఉంది, అది ఉన్న దొరికే కృత్రిమ కల్పించుకున్నదా, న్యాచురల్గా నార్మల్గా అక్కడ ఉందా, ఏదైనా కల్పించుకున్నదే. ఆ భక్తి అక్కడ న్యాచురల్గా భక్తి ఉందా, లేదా కల్పించుకునే భక్తే? అది ఆ డివినిటీ లోపల నేచర్ ఎటువంటి, అది ముఖ్యం. దాన్ని బట్టి వాడికి రియలైజేషన్ వస్తుంది. దాన్ని బట్టి ఆ మనిషికి సహజంగా న్యాచురల్గా అక్కడ డివోషన్ ఉందనుకోండి, కల్పించుకున్నది కాదనుకోండి, దాన్ని బట్టి ఆ మనిషికి రియలైజేషన్ వస్తుంది. ప్రతి వాడికి తనున్నాను సంగతి తెలుసు, తనున్నాను అంటాడు కానీ తానెవడో తెలియదు. ప్రతి వాడికి నేను ఉన్నాను అంటాడు కానీ తానెవడో వాడికి తెలియదు. వాడు తెలుసుకోవాలి, బుద్ధి కలగటం లేదు. ఇది అజ్ఞానం అంటేనే. వర్షం రానివ్వండి, వర్షం రాకముందు వర్షం వచ్చేస్తున్నాను కంగారు పడు, రానివ్వండి. ఏ మినిట్కి ఆ మినిట్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ప్రతి క్షణాన్ని కూడా ఆ క్షణాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు వర్షం వచ్చిందని కూడా మనం బాధపడకూడదు. ఆ క్షణాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నానుకోండి, మనలో అది మన యొక్క వెరిటికి గుర్తుంది. అదే షేక్స్పియర్ చెప్పింది, ఎప్పుడు అదే చావు రాకుండా చచ్చిపోకుండా, చావు రానివ్వండి చచ్చిపోదురు కానీ చావు రాకుండా చచ్చిపోకుండా. వర్షం రానివ్వండి డిస్పర్స్ అయిపోతాం. అంటే ఆ మినిట్ని యాక్సెప్ట్ చేసే గుణాలు మనం నేర్చుకోవాలి. నిజంగా ఇప్పుడు వర్షం వచ్చిందనుకోండి, మన దాని మీద అది డెవలప్మెంట్ అవ్వకూడదు, అది నేచర్ అది. ఆ మినిట్ని మనం ఆ ఇన్సిడెంట్ మనం యాక్సెప్ట్ చేయగలగాలి జీవితంలో, అప్పుడు మనకి ఇంకా దుఃఖం రాదు. అయితే నువ్వున్నావని నీకు తెలుసు, నువ్వున్నావని నీకు తెలుసు, కానీ ఆ నేనే తెలుసుకోవాలనే బుద్ధి మటుకు నీకు కలగటం లేదు. ఆ తెలుసుకోవాలనే బుద్ధి నీకు కలగటం లేదు. అందుకే సత్పురుషులు సహవాసం అవసరం. నీకు సత్పురుషులు సహవాసం ఎందుకు అవసరమంటే, నేను ఉందని నీకు లోపల నేను ఉందని తెలుస్తుంది, ఆ నేనెవరో నీకు తెలియటం లేదు. అందుకే సత్పురుషులు సద్గ్రంథ పఠనం, సత్పురుషులు సహవాసం నీకు అంతే. హోలీ కంపెనీ అంతకే అవసరం నీకు. కొంతమంది ఎటువంటి హోలీ పీపుల్ ఉంటారంటే వాళ్ళ సన్నిధి వల్లే మోక్షాన్ని ఇస్తారు. కానీ మనకి ఇది అతిశక్తి కింద కనిపిస్తుంది. ఇంకా ప్రజెన్స్ సరిపోతుంది, మాట అక్కర్లేదు, లేకపోతే ఏం అక్కర్లేదు. అంటే వాళ్ళ ప్రజెన్స్ ఎలా ఉంటుందంటే, నోరు మూసుకోవడం కదా, మనస్సు అనుకుంటుంది. అక్కడ ఏముంటుంది, మనస్సు అనుకుంటుంది. మీ అక్కడ ఎప్పుడైతే మనస్సు అనేది ఉందో, ఆ మనస్సు అడిగిన తర్వాత ఏ వస్తువు అయితే స్ఫురణలో ఉంటుంది అక్కడ, ఆ వస్తువు మీకు కూడా స్ఫురింపు చేస్తాడు. మనస్సు ఎక్కడైతే అనుగుందో, మనసు ఎక్కడైతే అనుగుందో అక్కడ మౌనం వస్తుంది. మనస్సు అడిగిన చోట మౌనం వస్తుంది. ఆ మౌనంలో ఆ వస్తువు, ఆ ప్రజెన్స్లో మనకు కూడా వస్తువు స్ఫురిస్తూ ఉంటుంది. అయితే మనకు స్ఫురించాలో వాడే అనుకోడు, అనుకోవడానికి అక్కడ ఎవడు ఉండడు. కానీ మనకి న్యాచురల్ కానీ స్ఫురిస్తూనే ఉంటుంది. మనస్సు అనగటం, మనస్సు అణిగిన తర్వాత మౌనం వస్తుంది. నోరు మూసుకున్నంత మాత్రం చేత రాదు, మనస్సు అణిగిన తర్వాత మౌనం వస్తుంది. ఆ మౌనంలో ఏ వస్తువు అయితే అక్కడ స్ఫురిస్తూ ఉంటుందో, ఆ మనిషి యొక్క సమక్షంలో అది మనకు కూడా స్ఫురిస్తూ ఉంటుంది. అది హోడీ కనపడి. అది రామకృష్ణ అంటాడు, గాలేస్తంటే విసుమికలతో హ్యాండ్ ఫ్యాన్తో పని ఏంటివే, సింగంకాయలతో పని ఏంటి, ఏసీతో పని ఏంటి, న్యాచురల్గా ఏరు వచ్చేటప్పుడు, న్యాచురల్గా ఏరు వచ్చేటప్పుడు, హోడీ కంపెనీ దొరికినప్పుడు నీ ప్రయత్నం అక్కర్లేదు, ఎఫర్ట్తో పనే లేదన్న. అంత టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్, అట్మోస్ట్ ఇంపార్టెన్స్ రామకృష్ణ ఇచ్చాడు దానికి, హోడీ కంపెనీ. నీ ఎఫర్ట్తోనే పని లేదు అసలు. ఇంకా టీచ్ చేయడం కాదు, ఇవ్వటం లేదు. నాకు టీచింగ్ కూడా లేదు, అక్కడ ఇవ్వటమే అది మీ గివింగే. అంటే లవ్, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ మెరిసి. అంటే జ్ఞాని యొక్క మెరిసి అలా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ బుద్ధికి సమస్య వస్తుంది. అన్ని ప్రశ్నలకి, అన్ని ప్రశ్నలకి బుద్ధుడు మౌనంగానే సమాధానం చెప్పేవాడు. అన్ని ప్రశ్నలకి బుద్ధుడు మౌనంగానే సమాధానం చెప్పాడు. ఆయన మౌనమే సమాధానం. దేవుడు ఉన్నాడంటే మాట్లాడేవాడు కాదు, దేవుడు లేడంటే మాట్లాడేవాడు కాదు బుద్ధుడు. బుద్ధబ్బాయిలందరూ బుద్ధులని కాదు, సరస్వని ఇప్పుడు బుద్ధబ్బాయిలందరూ నాడు బుద్ధులు అంటూ అంటున్నారు. చదువురాని వాళ్ళందరూ నాడు బుద్ధులు అంటున్నారు. అది కదా, అది సరిగా కాదు, కరెక్ట్ కాదు, అలా ఎక్స్ప్రెషన్ కరెక్ట్ కాదు. అంటే ఆయన మౌనంగా, దేవుడు ఉన్నాడని ఎవరైనా అడిగారనుకోండి బుద్ధుడిని, మౌనంగా ఉండేవాడు. ఉన్నాడని చెప్పేవాడు కదా, లేడా అన్నాడు అనుకోని లేడని చెప్పేవాడు కదా, మౌనంగా ఉండేవాడు. ఈ గొడవ అనవసరం అని ఆయన చెప్పింది. అంటే దేవుడు ఉన్నాడని చెప్పినా ప్రయోజనం లేదు, దేవుడు లేడని చెప్పినా ప్రయోజనం లేదు. అంటే డైరెక్ట్గా దేవుడితో సంబంధం లేకుండా ఈ హృదయంలో ఏ ఆనందం ఉందో, ఆనందంలో మధ్యవర్తులతో పని లేకుండా హృదయంలోకి, హృదయ గుహలోకి దీన్ని పంపడానికి ఆయన ప్రయత్నం. ఎవరైనా దేవుడు ఉన్నాడని చెప్పేవాడని అడిగారు అనుకోని బుద్ధిని మౌనంగా ఉండేవాడు. లేడనే లేడా అని ఎవడట్టండి, మౌనంగా ఉండేవాడు, మౌనంగా ఉండేవాడు. అయితే ఆ మౌనం జడ మౌనం కాదు, అది క్రియాత్మకమైనది. ఆ మౌనం ఎటువంటిది? క్రియాత్మకమైనది. మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పారు గౌతమ బుద్ధుడి గురించి. ఆయనలో నాకు అన్నీ నచ్చినాయి కానీ ఒకటి నచ్చలేదని. ఏంటంటే పని వర్క్ గురించి ఆయన ఎక్కువ చెప్పలేదు. బోధించడం బాగా బోధించారు. మహాజ్ఞాని, మహాగురువు, లోకానంతాన్ని అనుగ్రహించడు. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో కలిసి రెండు రాష్ట్రాలు వర్షానికి కలిసి ఎండకి ఎండి తిరిగారు, పాదయాత్ర చేశారు, ఇంటింటికి వెళ్ళి బోధించారు. ఆయన మహా చక్రవర్తి అయింది మాంక్ అయిన తర్వాత ఇంటింటికి వెళ్ళి బోధించారు. శాంతిని, శాంతి గురించి బోధించారు, అహింసా సిద్ధాంతం గురించి బోధించారు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒకటే నచ్చలేదు, పని. పనికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత, భగవద్గీతలో పని గురించి ఎంత ప్రాముఖ్యత చెప్పారు, ఆ పని గురించి, పని యొక్క విశేషం, పని ద్వారా ఎలా తరించాలి, ఆ పనికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత బుద్ధుడు ఇవ్వలేదు. ఒకవేళ నాకు బుద్ధుడు ఎప్పుడైనా దర్శనమిస్తే, ఎందుకంటే మీరు వర్క్కి, వర్క్కి అంత వీలు ఇవ్వలేదని అడిగి ఉండేవాడిని అన్నారు. ఎవరు? గాంధీ గారు. ఆయన కనిపిస్తే అట మనల్ని మన మన మనల్ని అడగటలేదు. ఒకవేళ బుద్ధుడు ఎప్పుడైనా దర్శనమిస్తే ఈ ప్రశ్న అడిగి ఉండేవాడిని. ఏమనంటే మీరు పెర్ఫెక్ట్గా చెప్పారు కానీ పనికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వలేదు. చాలామంది పని దొంగలు పని తప్పించుకుని కూర్చుంటే మోక్షం వచ్చేస్తుంది అనుకుంటున్నారు. ఇప్పుడు వర్క్ ద్వారా కూడా తరించవచ్చు, మనం చేస్తున్న పని ద్వారా కూడా. త్యాగరాజు ఆయన సంగీతం ద్వారానే ఆయన తరించాడు. గాంధీ గారు పని చేస్తూ తరించాడు. మనం ఏ పని అయితే, గాంధీ గారు చేసే పని మనం చేయక్కర్లేదు. మన భగవంతుడు మన కోటాకి ఏ పని అయితే ఏర్పాటు చేశాడు, ఆ పని ద్వారా మనం తెలుస్తాడు. వాళ్ళ టీచర్గా భగవంతుడు మనకి ఆ పని ఎలా చేశాడు అనుకోండి, అలాగే తన టీచింగ్ ద్వారా కూడా మనం తరించవచ్చు, అది సెల్ఫ్లెస్గా చేస్తే. అలాగే మన పని దొంగలు అవ్వకూడదు. పనిని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు, మన పని చేయాలి. ఇప్పుడు మన ఇంట్లో మన సామానం మనం చెమ్ముతూ మన పుట్టు మన అమెరికా ప్రెసిడెంట్ ఆడు కారు ఆడు కడుక్కున్నాడు, కారు ఆడు చూసుకుంటున్నాడు అక్కడ వాషింగ్టన్లో, వాషింగ్టన్ డీసీలో. ఆయన కారు ఆయన కడుక్కుని కారు చూసుకుంటున్నాడు, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. అంటే వరల్డ్ అంతా వాడు కంట్రోల్లో ఉంటుంది వాషింగ్టన్ అంటే, ఆ ఢిల్లీ లాంటిది కాదు. వాడు కారు, ఆయన కారు ఆయన కడుక్కుని చూసుకుంటున్నాడు. ఇప్పుడు మన పరిపతి మన ఇండియా వాళ్ళకి మనకి ఏం లేకపోయినా మన పని మనం చేసుకోవడానికి సిగ్గేస్తుంది. మనకి ఏం లేదు చివరికి. ప్రకృతి ద్వారా కూడా మనం తరించవచ్చు. మనం చేస్తున్న పని పర్ఫెక్ట్గా చేస్తే, నీట్గా చేస్తే, కర్మఫలం ఆ కర్మఫలాన్ని ఆశించకుండా చేస్తే వాడు కూడా సన్యాసి. దాని ద్వారా కూడా మనం తరించవచ్చు. ఆ ఒక్క కూడా నాకు అంత నచ్చలేదు. పని గురించి బుద్ధుడు ఎంత, పని గురించి ఆయన ఎక్కువ టీచ్ చేయలేదు, మిగతా పనులను టీచ్ చేశారు అని గాంధీ గారు. నేను బుద్ధుడిని విమర్శించలేదు, బుద్ధుడు ఎప్పుడైనా కనిపిస్తే నేను ప్రశ్న అడిగి ఉండేవాడిని అన్నాడు గాంధీ. అంటే గాంధీ గారు వర్క్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆయన కర్మయోగి. అంటే కర్మను యోగంగా చేయమని. ఏ విధంగా పని చేస్తే కర్మఫలం మనల్ని బంధించదు, ఆ రకంగా పని చేయటం, ఆ రకంగా పని చేయటం అది యోగం, ఆ రకంగా పని చేయమని. సన్యాసి గీతలో కూడా సన్యాసి శబ్దానికి అర్థం ఎలా చెప్పాడంటే, కాషాయ బట్టలు వేసుకునేవాడు సన్యాసి అని కాదు, కర్మఫలోచ్ఛాది సన్యాసి, వాడే యోగి వాడే సన్యాసి. మేము ముప్పు దగ్గరికి వెళ్ళము, నీళ్లు ముట్టుకోం, చేపలు కట్టి ముట్టుకోం, వాళ్ళు కదరా, వాళ్ళు కర్మయోగులు కాదు. మేము ముప్పు దగ్గరికి వెళ్ళాం, నీళ్లు ముట్టుకోం, పొయ్యి దగ్గరికి వెళ్ళాం, వీళ్ళు కర్మయోగులు కాదు. ఎవడైతే కర్మ చేస్తూ దాని ఫలాన్ని ఎవడైతే త్యాగం చేస్తాడో, కర్మఫలం త్యాగ ఎవడో వాడు సన్యాసి. సరే సరే, వాడే యోగి కూడా, వాడే సన్యాసి, వాడే యోగి. అంచేత ఇప్పుడు భగవంతుడు మనకి ఏ పని అయితే చేయమని ఏర్పాటు చేశాడో కేటాయించాడో ఆ పని కనుక మనం చేయకపోతే మృత్యు జన్మలో ఆ పని మనం చేత చేయిస్తాడో జ్ఞాపకం పెట్టుకోండి. భగవంతుడు మనకేదో పని కేటాయించాడు, ఆ పని ఇష్టంగా చేయాలి, ప్రేమగా చేయాలి. ఆ పని మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తామనుకోండి, రాబోయే జన్మడు ఈ పని మనకు అప్పగించి మొట్టుగాలి మొట్టి చేయిస్తాడు. ఆ చేసే పని ఇష్టంగా చేసేయాలి, ప్రేమగా చేయాలి. ప్రేమగా చేస్తే కొత్త టెండెన్సీస్ రావు, పాత టెండెన్సీస్ అని పోతాయి. అంటే అన్ని బుద్ధుడు ఎక్కువ మౌనంగా ఉండేవాడు అంటే ముద్దబ్బాయిని కాదు. అక్కడ ఈ మధ్య కొంతమంది ముద్దబ్బాయిని ఉందని బుద్ధుడు అంటున్నారు, అలా అనుకోకండి. బుద్ధుడు ఎక్కువ మౌనంగానే ఉండేవాడు, దేవుడు ఉన్నాడా అంటే మాట్లాడేవాడు కాదు, నేనుంటే మాట్లాడేవాడు కాదు. అంటే అది కాదు, ఈ మౌనాన్ని తప్పుగా వ్యాఖ్యానించకూడదు, ఈ మౌనాన్ని మనం తప్పుగా వ్యాఖ్యానించకూడదు. ఆయన మౌనంగానే ఉండే ఆ మౌనం ద్వారా నీకు శక్తినిచ్చి నేను హృదయం యొక్క లోయల్లోకి ఎక్కడైతే ఆనందం ఉందో, ఎక్కడైతే శాంతి ఉందో, ఎక్కడైతే నిర్వాణ స్థితి ఉందో, ఎక్కడైతే వైకుంఠం ఉందో, ఎక్కడైతే స్వర్గరాజ్యం ఉందో, ఈ దేవులతోటి దేవతలతోటి సంబంధం లేకుండా డైరెక్ట్ గా మధ్యవర్తులతో సంబంధం లేకుండా అవరిదై గుహలోకి నిన్ను పంపించడానికి చేసే ప్రయత్నం మౌనం యొక్క లక్ష్యం. కానీ ఆ మౌనం ముద్దబ్బాయి కాదు, అది ముద్దబ్బాయిలు అనుకోకండి మీరు. కొంతమంది పట్టుకుంటామని చెప్పి పడగట్టాలని చూస్తారు. ఇటువంటి మధ్యవర్తులతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా నేను హార్ట్ కేవలోకి పంపించడానికి బుద్ధుడు ప్రయత్నం చేశాడు. ఆ మౌనంగానే ఉండేవాడు ఎక్కువగా. మౌనాన్ని మనం అపార్థం చేసుకోకూడదు, మౌనాన్ని మనం అపార్థం చేసుకోకూడదు. అయితే బుద్ధుడు దేవుడు లేడా బుద్ధుడి ఉద్దేశం అని భగవాన్ అడుగుతున్నారు ఒకరు. దేవుడు లేడనా బుద్ధుడి ఉద్దేశం? దేవుడు ఉన్నాడంటే మాట్లాడేవాడు కాదు అంటే ఆయన ఉద్దేశం లేడనా అని భగవాన్ అడుగుతున్నారు. భగవాన్ ఎలా చెబుతున్నారంటే, బుద్ధుడు అక్కడ అది కాదు, నిర్వాణ స్థితిని ఒప్పుకున్నాడు. నాస్తికుడు ఎలా అవుతాడు? నాస్తికుడు ఎవడంటే ఈ దేహం యొక్క యాత్ర శ్మశానంతో ముగించింది, ముగిస్తుంది, మరణానంతర జీవితం లేదని చెప్పేవాడు నాస్తికుడు. నాస్తికుడు ఎవడంటే ఈ దేహం చనిపోయిన తర్వాత శ్మశానంలో కాలుస్తారు దీన్ని. అక్కడితో మనిషి జీవితం ఆఖరు, అక్కడ జీవుడు లేడు, ఇంకా మరణానంతర జీవితం లేదని చెప్పేవాడు నాస్తికుడు. అంటే బుద్ధుడు నాస్తికుడు కాదు, నాస్తికుడు అని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నాస్తికుడని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆ నిర్వాణ స్థితిని ఒప్పుకున్నాడు. నిర్వాణ స్థితిలో ఒప్పుకున్నవాడు మోక్ష స్థితిని ఒప్పుకున్నాడు. నాస్తికుడు ఎలా అవుతాడు? నాస్తికుడు అంటే శరీరం ఒకటే నిజం, కళ్ళకు కనిపించేది ఒకటే నిజం. ఈ శరీరాన్ని తీసుకెళ్లి శ్మశానంలో కాల్ చేస్తారు. తర్వాత వాడికి పునర్జన్మ లేదు, మరణానంతర జీవితం లేదు, తర్వాత వాడికి ఆయన పొందవలసిన స్థితి ఏమీ లేదు అని చెప్పేవాడు నాస్తికుడు. బుద్ధుడు అలా చెప్పడైతే పునర్జన్మ చెప్పాడు, నిర్వాణ స్థితిని చెప్పాడు. వాడు నాస్తికుడు ఎలా అవుతాడు? మన అవగాహన చేసుకోవడంలో పొరపాటు ఉండకూడదు. ఒకసారి రమణ మహర్షి గారు కింద కూర్చున్నారు, కింద చాప కూడా లేదు. కూర్చుంటే స్వామి వచ్చారు. స్వామి అంటే ఇప్పుడు ఈ కాషాయగుడ్డలో కట్టుకున్న స్వాములు వచ్చారు. స్వామి వచ్చి ఏమన్నారంటే, ఆయన మాట్లాడారు, ఆయన మీరు కూర్చోండి అంటున్నారు కానీ బల్ల ఏం తేవటలేదు. మీరు కూర్చోండి అన్నారు భగవాన్, కూర్చోండి అంటే ఆయన కింద కూర్చోడం అవమానంగా ఉంది. మహర్షి కిందే కూర్చున్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, పక్కన రాయి ఒకటి ఉన్నారు, రాయి దొల్లించుకొచ్చి భగవాన్ చూడకుండా రాయి తొట్టి ఆ రాయి మీద కూర్చున్నాడు. అంటే భగవాన్ ఏమన్నారంటే కూర్చోండి అన్నారు, కూర్చోండి అంటున్నారు కానీ అక్కడ కుర్చీ కానీ ఏం తేలేదు. అప్పుడు ఆ స్వామి ఏం చేశారంటే, పక్కన రాయి ఉంటే ఆ రాయి గంటకు వచ్చి ఆయన ఇవ్వకుండా కూర్చున్నాడు రాయి మీద. అంటే భగవాన్ కింద కూర్చున్నారు, ఈ స్వాములు వారేమో రాయి మీద కూర్చున్నారు. భగవాన్ ఏం మాట్లాడలేదు. ఒక 5 నిమిషాలకు వచ్చి అక్కడ చెట్టు ఉంటే చెట్టు మీద కోత వచ్చి కూర్చుంది. అప్పుడు భగవాన్ ఏమన్నారంటే, నాకంటే నువ్వు గొప్పవాడు, నీకంటే అది గొప్పదని. భగవాన్ ఏం చెప్పారంటే, నాకంటే నువ్వు గొప్పవాడు, ఇంకా నాకంటే పై, నీకంటే పై కూర్చున్న కోతి ఎక్కడ చెట్టు మీద, నీకంటే అది గొప్పది. అంటే మనం ఏ ఆశ్రమంలో ఉన్నా, బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నా, గృహస్థాశ్రమంలో, సన్యాసాశ్రమంలోనా, ఏ ఆశ్రమంలోనే మనసులో అల్పత్వం ఉంటే వాడికి జ్ఞానం రాదు. ఆశ్రమం ఏ ఆశ్రమం, గృహస్థాశ్రమంలోనే, సన్యాసాశ్రమంలోనే, ఏ ఆశ్రమంలో ఉన్నా మనసులో కనుక అల్పత్వం ఉంటే, ఆ మనసులో కనుక హీనస్థితి ఉంటే, ఆ మనసులో కనుక దౌర్భాగ్యం ఉంటే ఆ మనిషికి జ్ఞానం రాదు, వాడు సన్యాసి అయినా సరే. మనం సాధన చేసేటప్పుడు మన అహంభావాన్ని, మన అహంభావాన్ని ఇన్వాల్వ్ చేయాలి అందులో. మన అహంభావం పక్కన పెట్టకూడదు, దాన్ని ఇన్వాల్వ్ చేయాలి. అది బేర్ ఇన్సల్ట్ బేర్ ఇంజరీ, బేర్ ఇన్సల్ట్ బేర్ ఇంజరీ, దట్ ఈస్ ద హైయెస్ట్ సాధన. గదిలో కూర్చుని ధ్యానం చేయటం కంటే నువ్వు ఏదైనా ఇన్సల్ట్ను భరించగలిగితే అది దట్ ఈస్ ద హైయెస్ట్ సాధన. రమణ మహర్షి గారి ముఖం మీద ఒకడు ఉమ్మేశాడు ఒక సాధు. ఆ సాధుని గౌరవం చేయలేదని ఆయన ముఖం మీద ఉమ్మేశాడు ఒకడు. తర్వాత మన ఎల్లాలని పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి మళ్ళీ వచ్చి భగవాన్ దగ్గరికి వచ్చి, భగవాన్ నేను పొరపాటు చేశాను, నీ ముఖం మీద ఉమ్మేశాను, మళ్ళీ నా ముఖం మీద మీరు ఉమ్మేయండి అన్నాడు. అసలు నువ్వు నాకు ఏదో నువ్వు నాకు ఏదో అపచారం చేసావు, నాకు ఆగవరం, నేను నన్ను ఆగవరపరిచామని భావం నాకు లేదు కదా, ఉంటే కదా నీ మీద, మళ్ళీ నీ మీద కోపం ఉంటే కదా నాకు నీ ముఖం మీద ఉమ్మేయటం. ఇప్పుడు మహాత్ము గాంధీ గారిని మహాత్ముడు మహాత్ముడు అంటున్నారు, ఎన్నో ఇన్సల్ట్స్ గురి అయ్యాడు ఆయన. మీకు తెలియదు గురికి మహాత్ముడు మహాత్ముడు అంటున్నారు, రూపాకాయచల మీద బొమ్మల మటుకు చూస్తున్నారు మీరు. ఆయన ఎన్నో ఇన్సల్ట్స్ గురి అయ్యాడు, అంటే ఎన్నో అవమానాలు భరించాడు. ఎన్నో అవమానాలు భరించడమే మహాత్ముడు అయ్యాడు. ఈ రమణ మహర్షి గారు చెప్పిన టీచింగ్లు, ఈ వాక్యం నాకు బాగా నచ్చుతుంది. ఇందరు పెద్ద మెటాఫిజిక్స్ రాతాను. ఒక కోడలు వచ్చి చెబుతుంది, ఒక కోడలు వచ్చి ఏమని చెబుతుందంటే, మా అత్తగారు నేను ఈ మధ్యన రోజులు తిట్టిపోస్తున్నాను. చాలా న్యాచురల్గా చెప్తారు భగవాన్ అది. మా అత్తగారు రోజు ఈ మధ్య నేను కళ్ళతో చూడని ఉంటున్నాను, రోజు తిడతానని చెప్తుంది ఆవిడ. అది నిజమే. అది చెప్తే భగవాన్ ఏమన్నారంటే, నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావని అడిగారు. ఆ నిజాన్ని పోగొట్టుకోవడానికి వస్తున్నానండి. నిజాన్ని దొంగనే అంటారు. ఏమంటారు, ఆ దొంగనేని పోగొట్టుకోవడానికి వస్తున్నానని చెప్పింది. మీ అత్తగారు ఎవరిని తిడుతున్నారని చెప్పింది. ఆ దొంగనే తిడుతున్నారన్నారు. అంటే నేను ఏదైతే పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావో ఆ దొంగలన్నీ మీ అత్తగారు తిడుతున్నారు. మీ అత్తగారు మీకు అపకారం చేయటం లేదు, ఉపకారం చేస్తున్నారని చెప్పింది. నువ్వు ఎవరిని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు? దొంగనేని ప్రయత్నం, నువ్వు నా దగ్గరికి ఎంతకు వస్తున్నావు కదా దొంగనేని పోగొట్టుకోవడానికి, నిజాన్ని. దాన్ని ఇంగ్లీష్లో ఫాల్స్ అయి అంటారు, ఆర్టిఫిషియల్ అయి అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారు. ఆ నేను పోగొట్టుకోవడానికి నువ్వు నా దగ్గరికి వస్తున్నావు. మీ అత్తగారు చిట్టిది కూడా ఆ దొంగనేనే తిడుతున్నారు అని చెప్పి, దొంగనేని నువ్వు పోగొట్టుకోవడానికి ఇండైరెక్ట్గా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మీ అత్తగారు మీకు సహాయ సహకారం అందిస్తున్నారు. అంటే మీ సాధనకి ఇది ప్రయోజనం. అంటే బుద్ధుడు మౌనం అనేది మనం అపార్థం చేసుకోవద్దు, ఆయన నాస్తికుడు అనుకోవద్దు. ఆయన్ని నాస్తికుడు అనుకోవద్దు. ఆ మౌనం ద్వారా మీకు ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మౌనాన్ని మనం మిస్అండర్స్టాండ్ చేసుకోకర్లేదు. ఆ మౌనాన్ని, అది జడ మౌనం కాదు. ఆ మౌనంలో చైతన్యం ఉంది కానీ జడం కాదు. అంటే ఆ మౌనాన్ని మీరు మనం అపార్థం చేసుకోకూడదు. అంటే బుద్ధుడు నాస్తికుడు కాదు, నిర్వాణ స్థితిని ఒప్పుకున్నాడు, పునర్జన్మ ఒప్పుకున్నాడు. అటువంటి వాడు నాస్తికుడు ఎలా అవుతాడు మనం అర్థం చేసుకోవడంలో పొరపాటు అని ఇక్కడ భగవాన్ చెప్పారు. అదే దేవుడు ఉన్నాడనొచ్చు, దేవుడు లేడనొచ్చు, కానీ నువ్వు లేనని నువ్వు చెప్పవు. అది ఎవరో తెలుసుకది సరిపోతుంది నీకు. దేవుడు ఉన్నాడని చెప్పొచ్చు, దేవుడు లేడని చెప్పొచ్చు, అలా చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ నువ్వు లేవని నువ్వు చెప్పవు. అదేంటో తెలుసుకుంటే సరి, అది సరిపోతుంది నీకు. దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఈ నిర్వచనం చాలా అద్భుతం ఉంది. భగవాన్ చెప్పింది, దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు. భగవాన్ చెప్పారు, నేననే తలంపు ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తుందో, నేననే బుద్ధి ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తుందో, నేననే బుద్ధి మీకు లోపల నుంచి వస్తుంది కానీ బయట నుంచి రావటం లేదు. నేననే తలంపు, నేననే బుద్ధి, నేననే సంకల్పం ఎక్కడి నుంచి ఉదయించి వస్తుందో అక్కడే మీ కంట్రోల్ ఉన్నాడు, అక్కడే దేవుడు ఉన్నాడు. ఎక్కడైతే మనసు అణిగిందో, వేరుతో సహా అది నశించిందో, ఆ నశించిన చోట నువ్వు ఎవడవో నీకు తెలియబడతా ఉన్న వస్తువు ఆ చైతన్యం నీకు తానిగా వ్యక్తం అవుతుంది. అంటే నువ్వు ఆత్మగా ఉండు, అంతా ఆత్మగానే కనిపిస్తుంది. నువ్వు శరీరంగా ఉంటే అందరూ శరీరాలుగా కనిపిస్తారు, నువ్వు అహంకారంగా ఉంటే అందరూ అహంకారాలుగా కనిపిస్తారు, నువ్వు మనసులో ఉంటే అందరూ మనసులుగా కనిపిస్తారు, నువ్వు ఆత్మగా ఉంటే అందరూ నీకు ఆత్మగానే కనిపిస్తారు. ముందు నిన్ను నువ్వు చూసుకున్న తర్వాత లోకాన్ని చూడు. అంటే భేదబుద్ధి నీకు, భేదబుద్ధి అనంత కాలం భయం కలుగుతుంది. భేదబుద్ధి నశించినప్పుడు నీకు అభయ స్థితి కలుగుతుంది. అదే దేవుడు. నీకు భయం వస్తామని కూడా దుఃఖం వస్తుంది. భయం వస్తుంటే ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. ఇంకా దుఃఖం వస్తే జ్ఞానం ఏముంది? నీ దేహ ప్రారంభాన్ని బట్టి నీకు ఏది వచ్చినా, ఎటువంటి పరిస్థితి మీకు ఎదురైనప్పటికీ నీ మనసు చలించదు. శాంతి సముద్రంలో మీ మనసు ఊదులాడుతూ ఉంటుందో, ఎటువంటి దుఃఖం వచ్చినా సరే మీ మనసును తాకదో, మీ మనసును ముట్టదో. అది కరెక్ట్ స్టేట్, అది నిజమైన స్థితి అని గీతలో చెప్తాడు. ఎటువంటి దుఃఖమైనా సరే, ఎటువంటి దుఃఖం వచ్చినా సరే మీ మనసు చలించదో, మీ ఆ దుఃఖం ఏ దుఃఖమైనా సరే మీ మనసును తాకదో, మీ మనసును ముట్టదో. ఎప్పుడైతే మీ మనసు అంత నిశ్చలంగా నిర్మలంగా ఉంటుందో అది కరెక్ట్ స్టేటు. అంతేకాదు, ఏదో కారణంలో మీ మనసు చలిస్తుంటే మీకు దుఃఖం వస్తుంటే అది జ్ఞానం వస్తుంది కాదు, పరిపూర్ణ స్థితి కాదు, అది నిర్వాణ స్థితి కాదు. అంటే మనస్సెల్లి హృదయంలో లయించినప్పుడు, మనస్సెల్లి హృదయంలో అణిగినప్పుడు మనకి హృదయం పులకరిస్తుంది. హృదయం పులకరిస్తుంది, అణువణువున మన శరీరం కూడా అణువణువున ఆనందం తాండవిస్తుంది. మనస్సుని హృదయంలో లయించింది అనుకోండి, చిత్తవిని హృదయంలో లయించింది అనుకోండి, ఆ లయించిన క్షణంలో మన హృదయం పులకరిస్తుంది. శరీరం కూడా ఆనందమే, శరీరం కూడా ఆనందమే, శరీరం కూడా ఆత్మే. ఇంకంతా ఆత్మే, మన శరీరం కూడా ఆత్మ కిందే మనకు కనిపిస్తుంది. ఆనందమే ఆనందం, శాంతి శాంతి, సుఖమే సుఖము. ఇది కూడా మన దేహం కూడా ఆత్మ కిందే మనకు కనిపిస్తుంది. వర్షాన్ని ఆపిచేసేవాడిని నేను, వర్షాన్ని తీసుకొచ్చేవాడిని నేను. వర్షాన్ని ఆపిచేసేవాడెవడు? ఈశ్వరుడే. వర్ష రూపంలో వచ్చేవాడెవడు? ఈశ్వరుడే. అంటే ఈశ్వర సంకల్పాన్ని మనం వ్యతిరేకించకూడదు. ఈశ్వర సంకల్పానికి మనం మనస్సు అనుకూలంగా స్పందించదు అనుకోండి, మళ్ళీ దుఃఖం వస్తుంది మనకు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల భగవాన్ ప్రాణం ఒక నిమిషంలో పోతుంది, 2 నిమిషాల్లో పోతుంది అనుకుంటున్నారు. లాస్ట్ డే అది కన్నాను ఒక వస్తున్నాడు, యూపీ భక్తిరతను కన్నాను వస్తాడు, కన్నాను వస్తాడు అతను. నేను కన్నానే అంటాడు, నేను కన్నానే అంటాడు. భగవాన్ దగ్గరికి వచ్చి కన్నా అంటాడు. అప్పుడు కూడా కళ్ళు తెరిచాయని అమ్మ చూశాడు. అంటే భక్తుల మీద వాళ్ళకున్న లవ్, ఎఫెక్షన్ ఎలా ఉంటుందో. లాస్ట్ టైం ఇంకా కొన్ని క్షణాల్లో ప్రాణం పోతున్న, ప్రాణం లైవ్ అవుతుందనక, హృదయంలో లైవ్ అవుతుందనగా నేను కన్నాని అంటాడు. అప్పుడు ఆ మినిట్లోనే వస్తాడు అతను. కన్నానంటే ఆయన అప్పుడు కళ్ళు తెరిచి చూస్తాడు. ఆ భగవాన్ శరీరం షవ్ అయిన తర్వాత ఆ శరీరానికి మొట్టమొదటి దండ వేసినవాడు అక్కడ కన్న. చివరిసారి కళ్ళు తెరిచి ఆయన ప్రాణం లైవ్ అయ్యే ముందు చివరిసారి కళ్ళు తెరిచి ఆయన, ఆ కన్న అదృష్టం అది. ఆ కన్ను తెరిచి లాస్ట్ టైం కళ్ళు తెరిచి కళ్ళు పైకి కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది కూడా కన్నాని. అది కన్న యొక్క అదృష్టం. ఎందుకంటే భగవంతుడు మనల్ని స్మరిస్తుంటే ఆయన మీద మనకు ప్రేమ కలుగుతుంది. మన అహంకారం భగవంతుని ప్రేమించలేదు. ఆయన మనల్ని స్మరిస్తే మనం ఆయన స్మరించగలుగుతున్నాం, కానీ కేవలం మనం తెలివితేటల వల్ల మనం ఆయన స్మరించలేదు. ఆయన లాక్కుంటే మనం ఆయన హృదయంలోకి వెళ్ళగలం, కానీ మనం బలవంతాన్ని వెళ్ళలేము. అంటే మనకు ఎప్పుడైనా భగవంతుడు గుర్తొస్తున్నాడు అనుకోండి, ఆయన మనల్ని గుర్తుపెట్టుకోవడం, మనకు ఆయన గుర్తొస్తున్నాడు. కేవలం మనం తెలివితేటలని మనం అనుకోక్కర్లేదు. మన అహంకారం ఏం సాధన చేస్తున్నాడు, మన అహంకారం సాధన చేయగలదా, మన అజ్ఞానం సాధన చేయగలదా, అంతా ఈశ్వరుని కృప, అంతా ఆయన దయ. మీరందరూ కలిసి రమణ మహర్షిని తిడతారనుకోండి, నా దగ్గర మీరు అనుకోండి మాట అందుకే. మీరు అందరూ కలిసి తిడతారనుకోండి, ఒక చేమతలకైనంత విశ్వాసం కూడా నాకు చలించదు. ఇంచదని ఇది జన్మాంతర అనుభవం. మీరందరూ కలిసి ఉరికి అనుకోండి, ఉదాహరణకు అనుకోండి, ఒక చీరల తలకాయంత విశ్వాసం కూడా నాకు చరించదు ఆయన. ఇంకా ఇవాళ కొత్తగా తెచ్చిపెట్టుకుంది కాదు, పూర్వ జన్మలోనే చూస్తున్నాను అనుకుంటాం. తెచ్చిపెట్టుకుంది ఎంతసేపు ఉంటుంది? సహజంగా మన ముఖానికి సౌందర్యం ఉండాలి, కానీ పౌడర్ రాసుకుంది ఎంతసేపు ఉంటుంది? కొద్ది ఎండ్లోకి వెళ్ళి 10 నిమిషాల నుంచి ఉంటే పోతుంది. ఆ జన్మాంతర అనుభవం. మీరు జన్మాంతరం అనుభవంలో ఉన్నప్పుడే గురి మీద నాకు ఆ విశ్వాసం కలుగుతుంది, కానీ లేకపోతే మీద నడకాడు కాదు. అంటే మీరు అందరూ విమర్శిస్తే మనిషి మీద నాకున్న ఆప్యాయత పోతుంది అనుకోండి, మాట మనసు అనుకోండి, నాకు అవగాహన లేదని అర్థం. ఆ కాన్ఫిడెన్స్, ఆ ఒక ఆత్మవిశ్వాసం అది ఏర్పడాలి మనిషికి. మనకు ముందు దేవుడి మీద కంటే మన మీద మనకు ముందు విశ్వాసం ఏర్పడాలి. మన అండర్స్టాండింగ్ మీద మనకు విశ్వాసం ఏర్పడాలి. మన మీద మనకు విశ్వాసం ఏర్పడాలి. మన మీద మనకు విశ్వాసం మనకు లేనప్పుడు ఏ పని మనం చేయలేం. టీచింగే కాదు, ఏ పని చేయలేం. మన మీద మనకు విశ్వాసం లేనప్పుడు ఏ పని మనం చేయలేం. కానీ మనం ముగింపేయండి, వర్షం స్లోగా వస్తుంది, అకస్మాత్తుగా కాకుండా, కొండపోత కింద కాకుండా, స్లోగా స్టడీగా వస్తుంది, స్లోగా స్టడీగా వస్తుంది. వర్షం కూడా దైవానుగ్రహమే. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓ శాంతిః 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 శాంతివారం.